Thank you, Krishna. Yeah. Jayanti, Irozu, Manu Jayanti to, ante India return raavadam kada, so koncho tiring ga untundi. Auntie kap cheppiste adbhutanga vaibhu kurpinchestaran cheppi Jayanti ni malli cheppamandam jarigindi. Oka nela nunchi oorisnaru Paul Branton gurinchi first parichayam Bhagavan toti nanga cheppina sanghatana. చాలా అద్భుతంగా ఉందే విష అది ఎప్పటికన్నా మనం ఒకసారి మనం సత్సంగంలో డిస్కస్ చేద్దాం అదే చెప్దాము అన్నారనమాట. సో అది ఉంది నా మైండ్ లో. అది ఆంటీ అంటే నాన్నగారు చెప్పింది ఆంటీ మాటల్లో వినడం ఇంకా బాగుంటుంది. అండ్ యుఎస్ నుంచి జస్ట్ తిరిగి రావడం కదా, మొన్న నైటే వచ్చాం, మొన్న నైట్ అర్ధరాత్రి అయిపోయింది వచ్చేసరికి. అండ్ అక్కడ వాళ్ళందరినీ చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. అసలు అందరూ ఒక్కొక్క మాటని నాన్నగారిది అంటే ఎంత ఎంత ఇంటిమేసీ, ఎంత ప్రయాణం పక్కన నుండి చేశామనేది కాదు, మానసికంగా వాళ్ళు ఎంత అనుబంధం పెట్టుకుని ఆయన చెప్పిన మాట ఒక్కటైనా పట్టుకుని మనం ఆధారంగా చేసుకుని లైఫ్ లీవ్ చేయాలి అని చాలా సిన్సియర్గా, అంటే సిన్సియారిటీ అంటే జ్ఞానానికి పెట్టుబడి సిన్సియారిటీ అంటారు నాన్నగారు. అంటే శ్రద్ధ, శ్రద్ధ వన్ లభతే మోక్షం అని అంటారు కదా. అందరూ అంత శ్రద్ధగా, చిన్న వయసు అయినా చిన్న చిన్న పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్లో నాన్నగారు చెప్పిన సబ్జెక్ట్ ఈముడ్చుకుని వాళ్ళు జీవిస్తూ ప్రాక్టికల్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. మా ఆనందాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయమని జయాంటి మధ్యలో ఒకసారి ఫోన్ చేసి చెప్పారనమాట నేను యువత్లో ఉండగానే. చాలా ఆనందంగా ఉందే, ఎంత బాగున్నారు పిల్లలందరూ, మనమే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలేమో అనిపించేలా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది అన్నారు. అండ్ యుఎస్లో సత్సంగాలు అనుకోకుండా జరగడం అంటే దైవికంగా, చాలా దైవికంగా జరగడమే కాకుండా అందరికీ మ్యూచువల్గా నాన్నగారి ప్రెజెన్స్ అపారంగా హృదయంలో తెలియడం అనేది అది ఊహకు అందనిది. అందరం సమానంగా నాన్నగారిని అంటే ఆయన ప్రెజెన్స్లో ఉన్నప్పుడు మనం ఎంత ఆనందం పొందామో అంతకన్నా ఎక్కువ ఆనందం, అంటే ఆయన ఉన్నట్టుగా ఆయనే అది నడుపుతున్నట్టుగా ప్రతి ఒక్కరికి తెలిసేలా ఆయన సూచనలు ఇవ్వడము, ఆ ప్రయాణాలు ఏంటి, ఆ అరేంజ్మెంట్ కానివ్వండి. నాన్నగారు అనేవారు కదా ఇది జ్ఞాన యజ్ఞము, మనం చేసేది ఇక్కడ జ్ఞాన యజ్ఞం అని. ఆ జ్ఞాన యజ్ఞం ఆయన ఇంకా ఇంకా విస్తృతమే చేస్తున్నారు తప్ప ఆ శరీరత్వంకు నిమిత్తం లేదు. ఆయన సబ్జెక్ట్ అదే ఖండాలు దాటుతుంది, సముద్రాలు దాటుతుంది, ఒక అంటే సత్యంలో నుంచి వచ్చే వాక్కు, అంటే మనం మాట్లాడిన మాటలు బహుశా ఈ గోడ దాటవేమో, గాల్లో కలిసిపోతాయి, కానీ ఒక జ్ఞాని నోటంతో వచ్చిన మాటలు ఈ సృష్టి ఉన్నంత కాలం అవి వైబ్రెంట్ గా లివింగ్ గా ఉంటాయి ఆయన మాటలు అనేది అంటే మన ప్రాక్టికల్ గా చూస్తున్నాం. ఆయన అదే ఖండాలు దాటుతాయి, సముద్రాలు దాటుతాయి ఒక గురువు మాట అంటే ఒక జ్ఞాని మాట అనడానికి అసలు ఎంత అంటే మా ప్రాక్టికల్ ఉదాహరణ అంటే ఈ ట్రిప్. అంటే ఆయన మాటలు ఎలాగా అంటే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఎలా అందుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఆచరిస్తున్నారు, వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉంటున్నారు అంటే చూడముచ్చటగా అనిపించింది అనమాట. సో ఈరోజు ఆంటీ మన కళ్ళకు కట్టినట్టు పాల్ బ్రాంటన్ భగవాన్కి మధ్యలో జరిగిన సంభాషణ గురువు గారు ఎలా చెప్పారో అది మనకి తెలియజేయాలి అని ఉంది ఆంటీకి కూడా. సో ఆవిడ మాటలో వినడం మనకి ఆనందం. ఆంటీ నేను టైం ఎక్కువ తీసుకోను, మీరు స్టార్ట్ చేయండి అండి.
అలాగే ఉష, ఇప్పుడు ఉష అమెరికాలో ఆ సత్సంగాలు చేస్తూ ఉంటే అందరూ చుట్టూ కూర్చుని ఆ పిల్లలందరినీ చూస్తే ఇంకా చాలా ముచ్చటగా ఉంది, చాలా ఆనందం వేసింది నాకు. కానీ కరెక్ట్గా ఆ సంఘటన చూసినప్పుడు నాకు జిన్నూరులో అరుగు మీద జరిగిన సంఘటన ఒకటి గుర్తొచ్చింది. ముందర ఆ సంఘటన చెప్పి తర్వాత సత్సంగం మొదలు పెడదాం.
అలాగే
జిన్నూరులో జరిగిన సంఘటన ఏంటంటే, ఇది బహుశా 10-12 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. జిన్నూరులో అరుగు మీద ఉష వచ్చింది, అందరం కూర్చున్నాము అరుగు మీద. అక్కడ 10 మంది 15 మంది ఉన్నారు జనం. నాన్నగారు ఏమన్నారంటే, ఉష నువ్వు ఎప్పుడన్నా నేను 4 మాటలు చెబుతా ఉండమ్మా, నువ్వు కూడా బోధించవచ్చు, నీకు ఆ కెపాసిటీ ఉంది, నువ్వు చెప్తా ఉండమ్మా 4 మాటలు అన్నారు. అంటేని అప్పుడు ఉషేమందంటే, నాన్నగారు నేను మీ మాటలు ఎంజాయ్ చేయగలుగుతున్నాను, అంతేకాని చెప్పటం నాకు రాదు నాన్నగారు, చెప్పే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు, నేను చెప్పలేను నాన్నగారు అని ఉష సమాధానం చెప్పింది. చెప్పినప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, ఇప్పుడు రామకృష్ణుడు కూడా వివేకానందుణ్ణి ఇలాగే అడిగాడమ్మా, అప్పుడు వివేకానంద స్వామికి వివేకానందుడు అనే పేరు రాలేదు, ముందర పేరు నరేంద్రుడు. నరేను నువ్వు 4 మాటలు బోధించాలి, నువ్వు టీచ్ చెయ్యాలి అని నరేంద్రుణ్ణి రామకృష్ణుడు అడిగాడమ్మా. అడిగితే వివేకానందుడు ఏమన్నాడంటే, నీలాగే సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నాకు బోధ అంటే ఇష్టం లేదు స్వామి, నేను బోధించలేను, నాకు అసలు ఆ ఇంట్రెస్టే లేదు అని చెప్పేసి వివేకానందుడు కూడా, ఇప్పుడు నువ్వు ఎలా అయితే అంటున్నావో వివేకానందుడు కూడా రామకృష్ణుడితోటి అలాగే అన్నాడమ్మా. కానీ ఏం జరిగింది, అప్పుడు రామకృష్ణుడు ఏమన్నాడంటే, స్వామీజీని ఏమన్నాడంటే, నరే నువ్వు బోధించనంటున్నావు, నువ్వు చెప్పను అంటున్నావు, చెప్పను అనడానికి నువ్వెవరివి, అవసరమైతే నీ ఎముకలు బోధిస్తాయి, నీ ఎముకలు నరాలు వెళ్ళి బోధిస్తాయి, ఎలా వెళ్తాయంటే దేశాలు దాటతాయి, ఖండాంతరాలు దాటతాయి, సముద్రాలు దాటి వెళ్ళి ఒకవేళ నీ ఎముకలు బోధించే నీ ఎముకలు బోధించే పని చేస్తాయి, ఎప్పుడు ఆ ఈశ్వర సంకల్పంలో నీ ఒంటి మీద బోధించే యోగం ఉంది అని నేను చెప్తున్నాను, ఈశ్వర సంకల్పంలో నీ ఒంటి మీద బోధించే యోగం నీకున్నప్పుడు కాదని అనడానికి నువ్వెవరు నరేన్ అని చెప్పేసి రామకృష్ణుడు వివేకానందుణ్ణి అన్నాడమ్మా. ఇప్పుడు కూడానే ఉష మేమేమో చెప్పమంటున్నాము, మేము చెప్పమంటామంటే ఉష ఏమంటానంటే, నేను చెప్పలేను నాన్నగారు, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు నాన్నగారు అనేమో ఉష అంటాంది. ఇదేమో ఉష సంకల్పం, చెప్పాలన్నదేమో మా సంకల్పం. మరి ఈశ్వర సంకల్పం నెరవేరుతుందా, ఉష సంకల్పం నెరవేరుతుందా? ఈశ్వర సంకల్పమే ఏనాటికది స్పెసిఫిక్ గా కరెక్ట్ గా చెప్పారు, ఈశ్వర సంకల్పమే నెరవేరుతుంది అని, ఇది జరిగి తీరుతుంది, ఈశ్వర సంకల్పమే నెరవేరుతుంది అని 2-3 సార్లు రిపీటెడ్గా అన్నారు. అంటే అబ్బాయి లేదు నాన్నగారు, లేదు నాన్నగారు పట్టించాను పక్కనకి, అసలు ఏమి పట్టించుకోలేదు నాన్నగారు. ఇప్పుడు అక్కడ అమెరికాలో పిల్లలందరినీ చూసేది ఒకరికొకరు మాట్లాడుకుంటా, ఇప్పుడు ధారాళంగా ఒక ప్రవాహంలాగా ఉష మాట చెప్తా ఉంటే నాకు ఆ సంఘటన గుర్తొచ్చింది. గున్నూరులో అరుగు మీద నేను చేస్తున్నా నేను చేస్తున్నా అన్న మాట గుర్తుంది. అంటే అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు మాట్లాడాను, దేశంలో సంతోషం నెరవేరలేదు, రామకృష్ణుడే కదా సంతోషం నెరవేరింది, రామకృష్ణుడు అంటే ఈశ్వరుడే కదా, ఈశ్వరుడు సంతోషం నెరవేరింది అని చెప్పాను. మరి నాన్నగారు అంటే ఎవరు, నాన్నగారు అంటే ఈశ్వరుడే కదా, ఈశ్వరుడు కదా ఏ ఈశ్వరుడు అని నాన్నగారు చెప్పినప్పుడు ఇప్పుడు కరెక్ట్గా నాన్నగారు సంకల్పం నెరవేరింది. ఉష సంకల్పం ఏమైంది, ఏంటమ్మా ఇలా మాట్లాడుతుంది అన్నారు.
అంటే అంటే ఆయన తలపెట్టుకుంటే 1000 మంది అంటే 1000 మంది వివేకానందులు ఒక్క సంకల్పంతో చేయగలరంట.
అవును,
అంటే ఒక్క సంకల్పంతో అంటే నోరు కూడా తెరవకుండా ఒక్క సంకల్పంతో 1000 మంది వివేకానందులు తయారు చేయగలరంట. అలాగా నాన్నగారు భక్తులందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతున్నారు కదా అంటి.
అవును,
అంటే 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 ప్రారంభం దేహ ప్రారంభంలో ఉంది. ఆయన ఎప్పుడు కూడా అంటే హయ్యెస్ట్ పెడస్ట్రల్ లో పెట్టేవారు మనల్ని. మనం ఏ స్థాయి వాళ్ళం అయినా కూడా ఆయన మనల్ని ఎప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టి చూసారంటి.
అవును అవును,
అంటే మన లోటుపాట్లు మన బలహీనతలు మన మన అంటే ఇప్పుడు జీవలక్షణాలు అందరికీ ఇంకా ఉన్నాయి కదా అంటే, అయినా కూడా మనల్ని ఒక స్థాయిలో పెట్టే మాట్లాడారు ఎప్పుడు కూడా. అంటే అది కూడా అనుకున్నామంటే మొన్న అమెరికా సత్సంగంలో అది కూడా అనుకున్నాం, ఎందుకు అలా చేస్తూ వచ్చారు అంటే మనం అంటే ఉన్నత భావాలతో ఉండాలి, ఎప్పుడు కూడా ఆయన మాట ఆయన నెరవేరుస్తారు, మనం అదిగా లేకపోయినా ఆయన నెరవేరుస్తారు ఆయన మాట. అంటే మన మాట తేడా రావచ్చు, ఆయన మాట ఎప్పటికీ తేడా రావడానికి అవకాశం లేదు. అంటే ఏదైతే చెప్తున్నారో అది శక్తినిచ్చేది, మనల్ని ఆయన చేస్తారుగా అనే అనే విశ్వాసంతో మనల్ని ఉంచడానికి ఆ మాట. అంటే ఎవరినన్నా ఆ మాట అంటే పోల్చడం అని కాదు, అంటే వాళ్ళంతా మహాత్ములు కదా అంటి, భూమి మీద అంటే సంకల్పం చేసుకుని భూమి మీదకి వచ్చిన వాళ్ళు మనం అంతా. అదే నిమిత్త మాత్రం అన్నారు కదా నాన్నగారు, మనం కేవలం నిమిత్త మాత్రం అంతా ఆయన దయవల్ల జరుగుతోందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది అంటి, అందరికి తెలుస్తోంది, అందుకు అందరం ఈక్వల్ గా ఆనందిస్తున్నాం. చెప్పండి,
ఎప్పుడు మీరు సాధన చెయ్యలేదు అనే మాట కూడా అసలు ఎప్పుడు అనలేదు నాన్నగారు.
అవును అవును,
అంటే నీ జీవితాన్ని మన అందరి జీవితాల్ని సాధనకు అనుకూలంగా మార్చాలనుకున్నారు, జీవితమే సాధనగా మార్చాలనుకున్నారు. అంతేకాని ఏదో ఒక గంట కూర్చుని సాధన చెయ్యండి, పూజలు చెయ్యండి, జపాలు చెయ్యండి, ధ్యానాలు చెయ్యండి, అసలు ఆ వే ఎప్పుడూ లేదు నాన్నగారిలో. ఎంతసేపు హయ్యెస్ట్ ఆయన పొందిన స్థితిని మనకు అందించాలి, అందులో స్థిరపడాలి, అది మనం సొంతం చేసుకోవాలి, అదే ధ్యేయం, అదే గమ్యం కింద ఆయన ఉండేవారు, మనల్ని కూడా అదే గమ్యం కింద పెట్టించారు.
అవును అంటే అవును అవును.
ఇప్పుడు ఈ పిల్లలందరూ అలాగా చక్కగా కూర్చుని అలా ప్రతి మాట ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట ఎవరికి నచ్చిన మాట వాళ్ళు వాళ్ళ జీవితంలో అన్వయించుకుని చక్కగా ఆ మాట ప్రకారం నాన్నగారి రూపాన్ని ఆధారంగా చేసుకుని నాన్నగారి నామాన్ని ఆధారంగా చేసుకుని ఆయన మాటను ఆధారంగా చేసుకుని జీవితాన్ని సాధనగా మార్చుకుని అలా జీవిస్తున్నారంటే చాలా కళ్ళతో నిజంగా చూసినట్టు అనిపించింది. ఉష చెప్పడం కాదు, ఎవరు ఎవరి గురించి చెప్పడం కాదు, కళ్ళతో చూస్తే అనిపించింది. ఇప్పుడు ఎందుకంటే జీవితంలో అడుగు పెట్టిన వాళ్ళు కదా వాళ్ళు, మేమనుకో ఎన్నో ఆటుపోట్లు కష్టాలు నష్టాలు బాధలు అన్ని భరించి భరించి తత్వంలోకి రావటం అది వేరే విషయం. అన్ని ఆకర్షణలో ఉండి అన్ని సుఖాల్లోనే ఉండి అవి కాదనుకుని మాకు గమ్యం జ్ఞానం అని ఆ ఆత్మజ్ఞానమే గమ్యంగా పెట్టుకుని ఆ మాటని అలా జీవితానికి అన్వయించుకుని ఆయన బోధన జీవితానికి అన్వయించుకుని అలా జీవిస్తున్నారంటే మరీ మరీ సంతోషంగా ఉంది. భక్తులందరి తరఫున వాళ్ళందరికీ ఎందుకని సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను, సంతోషాన్ని తెలియచేస్తున్నాను. వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావాలంటే వాళ్ళు ఏ మార్గంలో ఉన్నారో ఆ స్థితిని సొంతం చేసుకోవాలి. సొంతం చేసుకోవాలంటే నాన్నగారు జిన్నూరులో నాన్నగారి ఇంటి ఎదురుగుండా సంజిగారి షెడ్లో ఒకరోజు కూర్చున్నారు. ఒకరోజు కూర్చుని ఎవరో డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు వస్తే ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, నాన్నగారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మాకు చాలా బాగుంటుంది, చాలా శాంతిగా ఉంటుంది, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము మామూలు అయిపోతున్నాం నాన్నగారు అని చెప్పి ఆ డాక్టర్ గారు నాన్నగారితో చెప్పారు. చెప్పినప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, అంటే మా దగ్గర ఉన్నప్పుడు మీకు చాలా శాంతిగా ఉందని చెప్తున్నారు, అంటే అది ఇంకా మీ సొంతం కాదు, అది మా దగ్గర నుంచి వచ్చింది, ఆ శాంతి సొంతం కాదు. ఏమండి డాక్టర్ గారు, మీరు ఆ శాంతిని సొంతం చేసేసుకోవాలి, మీరు సొంతం చేసుకున్నారనుకోండి మీకు ఇంటికి వెళ్ళినా అది కంటిన్యూ అయిపోతుంది అని అని డాక్టర్ గారితో చెప్పి ఏమన్నారంటే, ఆయన దయ నిజంగా ఆ దయకి హద్దులు లేవు, ఆ ప్రేమకి హద్దులు లేవు కదా. వెంటనే ఏమన్నారంటే భక్తుల వైపు తిరిగి ఏమన్నారంటే, అమ్మా ఇప్పుడు ఇది మనం పొందిన స్థితిని, మనం పొందిన శాంతిని మనం సొంతం చేసుకోవాలి అని మేము చెప్తున్నాం కదా అమ్మా, ఈ జన్మలోనే ఈ దేహంలో ఉండగానే మీకు సొంతం కూడా చేసేస్తాం, మేమే చేసేస్తాం, ఆ పని కూడా మేమే చేసేస్తాం. ఎలా చేసేస్తామంటే, పాల బ్రంటన్ గారు భగవాన్ సమక్షంలో ఆయన సమక్షంలో ఏం పొందారు ఏంటి అని వివరణ మీకు చెప్తాను అన్నారు ఆ రోజు అని పాల బ్రంటన్ గారి గురించి మొదలు పెట్టారు. పాల బ్రంటన్ గారు అంట అసలు ఎన్నో దేశాలు తిరిగారంట, ఎన్నో ఆ ఈజిప్టు పిరమిడ్లలో రాత్రి నిద్ర లేకుండా గడిపారంట, ఎన్నో పీఠాలు ఎన్నో మఠాలు ఎన్నో ఆత్మ జ్ఞానాన్ని పొందటానికి ఆ ఆత్మ జ్ఞానాన్ని అన్వేషించటానికి ఎన్నో తిరిగి 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 అప్పుడు ఏం చేశారంట, మన భారతదేశం వచ్చారంట. భారతదేశం అంతా కూడా పుణ్యక్షేత్రాలు మఠాలు పీఠాలు అన్నీ తిరిగి చివరికి ఎక్కడికి వచ్చారంటే కంచిపీఠానికి వచ్చారంట. ఆయన కంచిపీఠానికి వచ్చినప్పుడు కంచిలో అప్పుడు చంద్రశేఖరానంద స్వామి వారు ఆ కంచిపీఠానికి అధిపతిగా ఉన్నారంట. అక్కడ కొన్నాళ్ళు ఆయన బ్రంటన్ గారు కొన్నాళ్ళు ఉన్నారంట. కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఏమీ రెస్పాన్స్ లేదంట అసలు. లేకపోయేటప్పటికి అప్పుడు చంద్రశేఖర స్వామిని ఏమన్నారంటే, స్వామి నేను జ్ఞానం ఆత్మజ్ఞానాన్ని అన్వేషించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను స్వామి, నాకు దారి చూపించే గురువులు ఎక్కడా భారతదేశంలో నాకు కనపడలేదు, కానీ మా దేశంలో కన్నా ఇక్కడ మహా ఋషులు మహాత్ములు ఎంతోమంది ఈ హిందూ దేశంలో ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను, కానీ నాకు దారి చూపించే గురువు ఎవరు ఇంతవరకు నాకు కనిపించలేదు స్వామి, నేనేం చెయ్యను, మరి నేను తిరిగి మరి ఇంగ్లండ్ వెళ్ళిపోమంటారా నన్ను అని చెప్పేసి పాల బ్రంటన్ గారు అడిగారంట. అడిగితే అప్పుడు కంచిస్వామి ఏమన్నారంటే, అంటే నువ్వు మాకు ఆత్మజ్ఞానానికి దారి చూపించమని నువ్వు అడుగుతున్నావు, కానీ మాకంత ఖాళీ లేదు, మీకు అంత టైంని మేము వెచ్చించలేము, ఎందుకంటే మాకు పీఠం ఉంది, మాకు ఎన్నో మఠాలు ఉన్నాయి, ఈ పీఠాన్ని మఠాలని మేము పోషించాలి, ఈ పోషించటానికి మేము సంచారం చెయ్యాలమ్మా, ఎంతో మందికి సన్యాసాలు ఇచ్చి ఎంతో మంది స్వాములను తయారు చేయాలి, వాళ్ళందరికీ ఉపనిషత్తులు ప్రస్థాన త్రయాలు ఇవన్నీ కూడా నేర్పి ఎంతో మంది స్వాముల్ని తయారు చేసి హిందూ మతాన్ని నిలబెట్టడం కోసం హిందూ మతాన్ని ఉద్ధరించడం కోసం మేము ఈ పీఠాల్లో ఉన్నాము, మా పని అది, ఆ పనిలో ఉన్న మేము నీకు ఆత్మజ్ఞానాన్ని బోధించే అవకాశమే లేదు, ఆ టైం కూడా మాకు లేదు, కానీ ఇప్పుడు నువ్వు ఇంగ్లండ్ వెళ్ళిపోతానని చెప్తున్నావు కదా, ఇంగ్లండ్ వెళ్ళొద్దు, ఇక్కడికి దగ్గరలోనే అరుణాచలం అనే ఒక ఊరుంది, అరుణాచలంలో ఒక మహర్షి ఉన్నారు, ఆ మహర్షిని నువ్వు దర్శనం చేసుకో, ఆ మహర్షిని దర్శనం చేసుకుంటే నీకు దారి గోచరిస్తుంది, నీకు దారి కనపడుతుంది, ఆత్మజ్ఞానానికి నీకు మార్గం దొరుకుతుంది, అక్కడికి వెళ్ళు నాయన అని ఆశీర్వదించారంట చంద్రశేఖరానంద స్వామి వారు. అప్పుడు ఆయన ఆశీర్వాదం తీసుకుని అంతకు ముందు ఎప్పుడో ఎక్కడో ఆయన ఒక మాట చదివారంట. ఎక్కడ చదివారంట, ఎక్కడ చదివారో మరి, ఆ మాట ఆయనకు బాగా గుర్తుండిపోయిందంట. ఏంటంటే ఆ మాట, ఎక్కడ కూర్చుంటే, ఎవరి సమక్షంలో కూర్చుంటే నీ మనసు చల్లబడుతుందో, ఎవరి సమక్షంలో కూర్చుంటే నీ మనసు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుందో, ఎవరి సమక్షంలో కూర్చుంటే నీ లోపల ఉన్న శాంతి కాంతి నీ చేతికి అందుతుందో, వారే నీ గురువు అని ఎక్కడో చదివారంట ఆయన. చదివితే ఈ మాటల ప్రకారం నాకు గురువు దొరకాలి కదా, నా మనసు చల్లబడాలి కదా అని అనుకుని ఆయన ఏం చేశారంట, సరే ఎవరినో సాయం తీసుకుని అరుణాచలం వచ్చారు. అరుణాచలం వచ్చి అక్కడ ఆశ్రమంలో, రమణాశ్రమంలో అడుగు పెట్టారు. అడుగు పెట్టి లోపలికి ప్రవేశించి ఒక పొడిగాటి హాలు, ఒక తాటాక హాల్ అంట, పొడిగాటి హాలు, హాల్లో భగవాన్ కూర్చుని ఉన్నారంట. కూర్చుంటే అప్పుడు ఈ బ్రంటన్ గారు లోపలికి ప్రవేశించి, ఎవరు ఇక్కడ మహర్షి ఎవరు అంటున్నారంట. అంటే ఈ పక్క అక్కడ అంతరింకిగా శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు నోటి దగ్గర ఏలు పెట్టి మౌనం మౌనం అంటున్నారంట వాళ్ళు. అంటే మాట్లాడొద్దని. ఏం భగవాను ఆ దగ్గరికి వచ్చారంట. ఒక శిష్యుడు బ్రంటన్ గారి దగ్గరికి వచ్చి, ఏం పని మీద వచ్చారు అని అడిగితే నెమ్మదిగా సైలెంట్గా ఒక చెవిలో ఏం పని మీద వచ్చారు అని అడిగారంట. అడిగితే అప్పుడు ఈయన విషయం చెప్పారంట, ఇలాగా నాకు జ్ఞానం పొందాలి, నేను గురువు కోసం వెతుక్కుంటా వచ్చాను అని చెప్పేసి బ్రంటన్ గారు చెబితే ఆ శిష్యుల ముఖం ఆనందంతో వెలిగిపోయిందంట. వెలిగిపోయి రండి కూర్చోండి అని చెప్పేసి భగవాన్ ఎదురుగుండా కూర్చోబెట్టారు. కూర్చోబెడితే అసలు భగవాను బ్రంటన్ గారు వచ్చారన్న సంగతి అసలు పట్టించుకోనే లేదంట. అసలు బ్రంటన్ వారి గారు ఇంకా చూడే లేదంట. ఆయన ఎటో చూస్తున్నారంట, అనంత ఆకాశంలోకి చూస్తున్నారంట, ఆ శూన్యంలోకి ఎక్కడికో చూస్తున్నారంట. అంటే ఆయన ఎక్కడున్నారు, ఈ శిష్యులు చెప్పారంట, ఆయన ఎక్కడుంటారంటే ఎప్పుడు సర్వకాల సర్వావస్థల ఎందు సహజ సమాధిలో ఉంటారా స్వామి అని చెప్పారంట. ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ మాటలు లేవు అన్నారంట. అంటే అయ్యో ఎలాగా మాట్లాడకుండా నేను చెప్పాలి కదా, నేను చెప్పవలసింది, నేను విన్నవించుకోవలసింది, ఆయనకి విన్నవించుకోవాలి కదా, అయ్యో ఎలాగా అని చెప్పేసి అలాగే బ్రంటన్ గారు కూర్చున్నారంట. ఒక పావు గంట అరగంట గడిచిందంట. గడిచిన తర్వాత అప్పుడు ఒక మళ్ళీ అంతరంగిక శిష్యులు మళ్ళీ భగవాన్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అప్పుడు చెప్పారంట. భగవాన్ దగ్గర స్లోగా నెమ్మదిగా ఫలానా పని మీద వచ్చారు, ఈయన ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, ఈయన బ్రంటన్ గారు అని చెప్పినప్పుడు వెంటనే భగవాన్ బ్రంటన్ గారు ఇంకా చూసి చిరునవ్వు నవ్వారంట. ఒక చిన్న నవ్వు భగవాన్ ముఖంలోంచి ఒక చిన్న నవ్వు వచ్చిందంట. వచ్చిన తర్వాత అప్పుడు వెంటనే ఈయనకి ధైర్యం కలిగిందంట, బ్రంటన్ గారికి ధైర్యం కలిగి అప్పుడు చెప్పటం, భగవానికి చెప్పటం మొదలు పెట్టారంట. ఏమని చెప్పారంటే, ఈ ప్రాపంచిక జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నాను స్వామి, ఇటు ప్రాపంచిక జీవితంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నాను, అటు దైవశక్తిని అది అనుభవించలేకపోతున్నాను, దైవశక్తిని గుర్తించలేకపోతున్నాను, అటు దైవశక్తిని గుర్తించలేక ఇటు ప్రాపంచిక జీవితంలో ఆనందాన్ని అనుభవించలేక రెండింటి మధ్య అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాను స్వామి అని అప్పుడు బ్రంటన్ గారు చెప్పి ఈ మాట చెప్పి అన్నారంట. నేను జ్ఞానాన్ని పొందాలని ఇక్కడికి మీ దగ్గరికి వచ్చాను స్వామి, నేను ఎన్నో దేశాలు తిరిగాను, ఎన్నో మతాలు తిరిగాను, ఎన్నో పీఠాలు తిరిగాను, కానీ నాకు ఎక్కడికైనా దారి దొరకలేదు స్వామి, నాకు మీరు దారి చూపించాలి, మీరు దారి చూపించగలరని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను స్వామి, నేను తెలుసుకోవాలి, నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలి, నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని అని చెప్పి బ్రంటన్ గారిని భగవాన్ చెబితే అప్పుడు భగవాను చిరునవ్వు నవ్వి ఒక్కసారి ఒక మృదువైన స్వరంతో నెమ్మదిగా ఏమన్నారంటే, తెలుసుకోవాలని వచ్చానంటున్నావు, జ్ఞానం పొందాలి అని వచ్చానంటున్నావు. ఏ ఆ జ్ఞానం పొందే నేను, ఏ తెలుసుకోవాలనే నేను ఎవరో నీకు తెలుసా అని అడిగారు. పొందాలనుకునే ఆ నేను ఎవరు, ఎవరు ఎవరిని తెలుసుకోవాలనుకుంటున్నావు, ఎవరిని పొందాలనుకుంటున్నావు అని భగవాన్ అడిగితే, అప్పుడు ఆయనకి బ్రంటన్ గారికి అసలు అర్థం కాలేదంట. అర్థం కాక అదేంటి, చెట్టంత మనిషిని నేను కూర్చుని నేను పొందాలి అని నేనా అడుగుతా ఉంటే ఇంకా ఎవరు ఎవరు అంటారేంటి అని, నేనే అని ఆయన చెయ్యి పెట్టి తన శరీరాన్ని, తన బాడీని బ్రంటన్ గారి చూపించి నేనే అన్నారంట. అంటే అప్పుడు భగవాన్ అన్నారంట, ఈ దేహం నేనే అనుకుంటున్నావు నువ్వు, ఈ దేహం నేనని ఎవరు చెబుతున్నారు? నేను పొందాలి అనుకుంటున్నావు, నేను పొందాలి అని చెప్పే ఈ మనసు ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఈ నేను పొందాలి అని ఎవరు చెబుతున్నారని అడిగారంట. అడిగితే అప్పుడు బ్రంటన్ గారు అన్నారంట, నా మనసు చెబుతుంది అన్నారంట. అంటే అయితే నీ మనసు చెబుతాంది అంటున్నావు, నేను పొందాలి అని చెప్పి మనసు చెబుతాంది అంటున్నావు, ఈ దేహం నేనే అని చెప్పేసి నీ మనసు చెబుతాంది అంటున్నావు, అయితే ఈ మనసు ఎక్కడి నుంచి వస్తుంది అని మళ్ళీ భగవాన్ ప్రశ్న. అయితే అప్పుడు బ్రంటన్ గారు అన్నారంట, ఎక్కడి నుంచి వస్తుంది, బయట ఎక్కడి నుంచి రాదు కదా, నా లోపల నుంచే వస్తుంది సమాధానం. అంతే దొరికిపోయాడండి ఈ బ్రంటన్. వెంటనే భగవానికి ఒకసారి ఎప్పుడో నీ మాట చెప్తా ఉంటే, ఒకసారి ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం అండి, నాన్నగారు ఫస్ట్ మొట్టమొదట భీమవరంలో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు చాలా జనం వచ్చేసారు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ, నాన్నగారు వచ్చారు, గురువు గారు వచ్చారు, ఇంకా ఎంతమందో వచ్చేసారు, రూమ్లన్నీ నిండిపోయి అంతమంది వచ్చేసారండి. నాన్నగారు ఆ భక్తులందరినీ చూసండి, ఒక్కొక్కళ్ళంక ఒక్కొక్కళ్ళంక చూసండి, వాళ్ళందరినీ చూసి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, అమ్మా అరుణాచలేశ్వరుడికి ఎంత ఆహారాన్ని తెచ్చావు, నేనులంటే ఆయనకి ఎంత ఇష్టం, ఈ అహంకారాలంటే ఆయనకి ఎంత ఇష్టం, అరుణాచలేశ్వరుడికి ఎంత ఆహారాన్ని తెచ్చావమ్మా ఈరోజు అన్నారు. ఇదేంటి అహంకారాల ఆహారం ఏంటి, అరుణాచలేశ్వరుడు దేవుడైతే మాత్రం అని ఆ రోజున ఇలా మాట్లాడుతున్నారేంటి అనుకున్నాను, అర్థం కాలేదు. ఏ అంటే అహంకారం, అహంకారాన్ని ఆయన తీసుకుని జ్ఞానాన్ని ఇవ్వడం ఆయనకు అలవాటు కదా, అహంకారాలే ఆహారం కదా. అంతే కరెక్ట్గా నేను కరెక్ట్గా భగవానికి నేను నేను అని చెప్పేసి బ్రంటన్న దొరికిపోయాడు. సరే సరే, మనసు నీ లోపల నుంచి వస్తాంది అని చెప్తున్నావు, నీ లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తాను, నీ లోపల నీ మనసు లోపల ఎక్కడి నుంచి వస్తుందో ఒక్కసారి ఈ మనసుని చూడు, ఈ మనసుని పరిశీలించు, నీ మనసుని లోపలికి మళ్ళించి ఈ మనసు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని ఒకసారి వెతుకు. వెతికితే అప్పుడు ఈ మనసు ఎక్కడికి వెళ్తుందంటే ఎక్కడి నుంచి వస్తుందో ఈ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. నీ లోపలికి మళ్ళించి ఈ మనసు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ నువ్వు చూసావనుకో, నెమ్మదిగా అది ఏం చేస్తుందంటే, అది ఎక్కడి నుంచి అయితే వస్తుందో తిరిగి అక్కడికి నెమ్మదిగా చేరుకుంటుంది. అది లోపలికి చేరుకుంటే, అది నీ మనసు నీ లోపలికి చేరుకున్న తర్వాత అక్కడ ఒక నీకు స్ఫురణ కలుగుతుంది అన్నం చూడండి, అక్కడ నీకు ఒక స్ఫురణ కలుగుతుంది, ఆ స్ఫురణే నీకు జ్ఞానాన్ని తెచ్చి పెడుతుంది, నీకు దారి చూపిస్తుంది, ఆ స్ఫురణే చాలు నీకు, ఒక వెలుగు కనిపిస్తుంది, ఒక స్ఫురణ కనిపిస్తుంది అని చెప్పి భగవాను చెప్పారంటండి. అంటే ఆ స్ఫురణ నిన్ను ఏం చేస్తుందంటే, ఈశ్వరుడు ఎక్కడున్నాడో అక్కడికి నిన్ను తీసుకుపోతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే, నేను నేను అని చెప్పే ఈ మనసు నీ లోపలే ఉంది, నువ్వు పొందవలసిన గమ్యం, నువ్వు పొందవలసిన దైవం, నువ్వు పొందవలసిన ఈశ్వరుడు కూడా ఎక్కడున్నాడు, నువ్వు పొందవలసిన సత్యం ఎక్కడుందంటే అది కూడా నీ లోపలే ఉంది, ఇది నీ లోపలే ఉంది, అది నీ లోపలే ఉంది. అందుకని నీ లోపల ఉన్న సత్యం దగ్గరికి నువ్వు ప్రయాణం చెయ్యాలి. ఆ నేను ఎక్కడి నుంచి వస్తాందో ఆ మూలంలోకి వెళ్ళు, ఆ మూలంలోకి ప్రయాణం చెయ్యి, నేను యొక్క మూలాన్ని చూడగానే ఒక స్ఫురణ నీకు కలుగుతుంది. ఆ స్ఫురణే నిన్ను ఈశ్వరుడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకుపోతుంది అని చెప్పేసి భగవాను చెప్పారంట. అంటే ఇంతకాలము నీకు దారి దొరకకపోవడానికి కారణం ఏమిటంటే, ఒకే ఒక కారణం, అదేంటంటే దేహాన్ని నేననుకుని మనసు నేననుకుని తిరిగావు. ఎంతకాలం గుళ్ళు గోపురాలు పీఠాలు లేకపోతే ఇంకా భజనలు నువ్వు నామాలు జపాలు ధ్యానాలు దేహం నేనే అనుకుని చేసావు, ఈ మనసు నేనే అనుకుని చేసావు, ఇలా ఎంతకాలం చేసినా ఎన్ని జన్మలు చేసినా ఒక్క అంగుళం కూడా నువ్వు లోపలికి నిజం దగ్గరికి నువ్వు ప్రవేశించలేవు అని ఉన్నది ఉన్నట్టుగా అప్పుడు భగవాను బ్రంటన్ గారికి చెప్పారు. చెబితే బ్రంటన్ గారు అయోమయంలో ఉన్నారు, అసలు ఏమీ అర్థం కాలేదంట. వెంటనే ఏం చేశారంటే, సరే ఇంకా మళ్ళీ భగవాన్ని ఏదో అడగాలని అనుకుంటా ఉంటే అక్కడ బెల్ల కొట్టేశారంట, భోజనం బెల్ల కొట్టేటప్పటికీ మొత్తం అందరూ కూడా లేచిపోయారంట. భగవాన్ కూడా లేచిపోయారు. భగవాన్ లేచిపోయి భగవాను అందరితో పాటు ఈయన కూడా భోంచేసి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంట అంటే, బ్రంటన్ను ఒక మహా రచయిత అంట, ఒక జర్నలిస్ట్ అంట, అసలు చాలా తెలివైనవాడంట. ఆ రచయిత అవడం వల్ల, జర్నలిస్ట్ అవడం వల్ల, తెలివైనవాడు అవడం వల్ల ఏమైందంటే, ఏంటి నువ్వు నీ మనసు లోపలే నుంచే వస్తుంది, మరి నువ్వు పొందవలసింది నీ లోపలే ఉందని చెబుతున్నారేంటి భగవాన్, ఈ ఋషిగారు ఈ మహర్షి ఇలా చెబుతున్నారండి, ఏంటి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసంట. అలా ఆయన చెప్పిన మాటలు అలా గుర్తు పెట్టుకుని అలా మన్నం చేస్తున్నారంట. సరే అయిపోయింది. సాయంకాలం 4 అయిందంట. 4 గంటలకు మళ్ళీ ఈ సమావేశం మళ్ళీ ఎన్నింటికి రావచ్చు అంటే 4 గంటలకు రావచ్చు అని చెప్పేసి శిష్యులు చెప్పారు. చెప్తే మళ్ళీ 4 గంటలకి భగవాన్ హాల్లోకి బ్రంటన్ గారు వచ్చారు. వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే భగవాన్ ఎదురుగుండా కూర్చుని, అలా కాదు ఈ మహర్షి అంకే చూస్తూ ఉంటే ఎప్పుడైనా ఆయన నాకు సమాధానం చెప్తారు కదా అని చెప్పేసి భగవాన్ అంక చూడటం మొదలుపెట్టారంట. కరెక్ట్గా ఆ కళ్ళు చూడగానే ఒక అయస్కాంతంలా ఆకర్షించేసింది. ఏంటండి భగవాన్ కళ్ళు, 2 కళ్ళు 2 నక్షత్రాల మెరిసిపోతున్నాయండి. అసలు ఆ బ్రంటమ్ను చూపు తిప్పుకోలేక ఆ కళ్ళ వంక, భగవాన్ వంక, కళ్ళ వంకలా చూస్తా నాన్నగారు కూడాని చాలా మొన్న మధ్యన అమెరికా నుంచి ప్రీతి వచ్చినప్పుడు కూడా నామం రూపంలోనే వస్తువుని నేను ఎలా పొందాలి నాన్నగారు, మరి పొందమంటున్నారు కదా ఎలా నాన్నగారు అని చెప్పేసి ప్రీతి అడిగింది. అడిగితే అప్పుడు నాన్నగారు, భగవాన్ కళ్ళు సరిపోతాయమ్మా అన్నారు. ఆ కళ్ళు ఇంకా చూస్తూ ఉంటే అప్పుడు అలా చూస్తున్నారంట. కానీ భగవాన్ మాత్రం బ్రంటన్ని అస్సలు పట్టించుకోలేదంట, బ్రంటన్ ఇంకా చూడలేదంట, ఎక్కడికో శూన్యంలోకి అనంతాకాశంలోకి ఎక్కడికో చూస్తున్నారంట. అలా చూస్తూ ఉంటే అలా అని చెప్పేసి బ్రంటన్ గారు ఆ భగవాన్ను కళ్ళు ఇంకా చూడడం మాత్రం మానలేదంట. తదేక దీక్షగా ఏకాగ్రతతో భగవాన్ కళ్ళ వంక బ్రంటన్ గారు చూస్తున్నారు. చూస్తూ ఉంటే అలా ఆ మహామౌనంలో, మహా నిశ్శబ్దం అంటండి, మహామౌనం అంట, ఎంత మౌనం అంటే ఒక సూది కింద పడితే కూడా వినిపించేటంత మహామౌనం అంట, మహా నిశ్శబ్దం. అయితే ఆ నిశ్శబ్దంలో ఆ మౌనంలో ఏం జరిగిందంటే, అక్కడ ఒక భగవాన్ దగ్గర నుంచి ఒక ప్రశాంతత అనే నదీ ప్రవాహం ఒక ప్రవాహంలా వచ్చి హృదయాంతరాళాల్లోకి, లోతుల్లోకి, లోయల్లోకి ఈ మనసుని తీసుకుపోతుంది. అక్కడ ఏం జరిగింది, ఆ మౌనంలో ఏం జరిగింది, ఒక ప్రశాంతత అనే నదీ ప్రవాహం ఎలా వచ్చిందంట ఒక ప్రవాహంలాగా వచ్చి నన్ను చుట్టుముట్టి నా మనసుని లోతుల్లోకి లోయల్లోకి తీసుకుపోతానన్న సంగతి నాకు అర్థమైంది. బ్రంటన్ గారికి భగవాన్ చెప్పినప్పుడు రుద్రుడు చెప్పారు కదా ఎక్కడ లోపలికి వెళ్ళు అని భగవాన్ చెప్పారు కదా, అప్పుడు అర్థం కాలేదంటండి. కానీ ఇక్కడ ఈయన సమక్షంలో అంటే చెబుతా ఉంటారు కదా ఎప్పుడు నాన్నగారు, చెప్పటమే కాదు చెవులతో ఏదైతే చెబుతున్నామో దాన్ని లోపల ఆ స్థితిని లోపల నుంచి అందిస్తా అనుభవింప చేస్తా చెవులతో శ్రవణం చేయిస్తాము అంతేకాని ఈ ఒట్టి మాటలు అనుకోకండి.
అవును అవునండి అవును.
ఈ ఒట్టి మాటలు కాదు అన్నదానికి ఉదాహరణగా ఒక ప్రశాంతత అనబడే నదీ ప్రవాహం నా వైపుకి ప్రసరిస్తున్నదని ఒక గొప్ప శాంతి నా హృదయాంతరాళాల్లోకి చొచ్చుకుని పోతుంది. ఆలోచనలతో వేధింపబడే నా మనస్సు విశ్రాంతి తీసుకుంటోందన్న సంగతి నాకు అర్థమయ్యింది. నేను ఎన్నో సందేహాలు ఆ ట్రైల్లో వచ్చారంటండి బ్రంటన్న, ఆ ట్రైల్లో రాసేసుకున్నారంట ఎన్నో సందేహాలు ప్రశ్నలు భగవాన్ అడుగుదామని. అయితే ఆ సందేహాలన్నీ నేను మర్చిపోయాను. ఆ సందేహాలు అనుమానాలు అంటే ఆయన శక్తి నా వైపు ప్రసరింప చేసేటప్పటికీ ఆ శక్తి ప్రవాహంలో నేను ఇవన్నీ కూడా నేను మర్చిపోయాను. నాకు నా మనసుకు విశ్రాంతి దొరికిపోయింది. అంటే మనసుకు విశ్రాంతి ఎప్పుడు దొరికిపోతుంది? ఏ ఆలోచనలు లేకపోతే మనసుకి విశ్రాంతి దొరికిపోతుంది కదా. దాని గురించి చెప్పి ఏమన్నారంటే ఇది బ్రంటన్ గారు చెప్తున్నారండి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే భగవాన్ చెప్పిన మాటలు బ్రంటన్ గారు వివరణ ఇస్తున్నారండి. ఏమని చెప్తున్నారంటే నేను సాధన చెయ్యలేను అని నువ్వు అంటున్నావు, నాకు శాంతి లేదు అని నువ్వు అంటున్నావు, నేను సుఖపడలేకపోతున్నాను అని నువ్వు అంటున్నావు, నేను దేవుణ్ణి మర్చిపోయాను అని నువ్వు అంటున్నావు. నువ్వు శాంతి లేదు అనుకోవడమే నీ శాంతికి ప్రతిబంధకం. నేను సాధన చెయ్యలేకపోతున్నాను అనుకోవడమే నీ శాంతికి ప్రతిబంధకం. నీ శాంతికి అంటే ఇలాంటి గొడవలన్నీ పెట్టుకుని నువ్వు భయపడిపోయి ఇవన్నీ గొడవలన్నీ పెట్టుకుని నువ్వు భయపడిపోయి నువ్వు పొందవలసిన మార్గానికి నువ్వే అడ్డుపడుతున్నావే. అందం చూడండి. నువ్వు ఆలోచించే ఈ గొడవలకి నీకు ఏమైనా సంబంధం ఉందా? నువ్వు పొందవలసిన శాంతికి నువ్వు ఆలోచించే ఈ గొడవలకి ఏ మాత్రం కొంచెం కూడా సంబంధం లేదే. ఇదంతా నీ మనసు చేసే గారడి. నువ్వు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావు. నీ సంశయాలే నిజం కాదు. నాకు శక్తి లేదు, నేను నడవలేను, నేను సాధన చెయ్యలేను అని నువ్వు అనుకోవడమే అనువు. ఇవి ఇవన్నీ కూడా నీ మనసులోనే అనుకుని నువ్వేం చేస్తున్నావంటే సత్యానికి దూరమైపోతున్నావు. నీ హృదయంలో ఉన్న సత్యానికి నువ్వే దూరమైపోతున్నావు. ప్రతి మనిషిలోనే శక్తి ఉంది. ఆ శక్తిని గుర్తిస్తే నువ్వు మహాత్ముడు అవుతావు. ఆ శక్తిని గుర్తించే పని వదిలేసి నువ్వేమనుకుంటున్నావంటే నీకు వచ్చే తలంపులన్నీ కూడా అవన్నీ నిజమనుకుంటున్నావు. నీకు వచ్చే తలంపులు బాగోలేదనుకో, నీవన్నీ నీ మనసు కల్పితములే. అసలు సత్యానికి నీ మనసుకి కొంచెము కూడా సంబంధం లేదు. ఏదిగా ఉన్నావో దాని గొడవ వదిలేసి నువ్వు కానిదాన్ని పట్టుకుని నువ్వు జ్ఞానాన్ని పొందాలి, సత్యాన్ని పొందాలి అంటే ఏనాటికి చేరుకుంటావు? ఏనాటికి పొందుతావు నువ్వు? ఇవన్నీ నీ భావాలే, నీ తలంపరే. నీ స్వరూపజ్ఞానం తప్పించి మిగతాదేది కూడా ఏది నిజం కాదు. నువ్వు అనుకుంటే అనుకో, నేను కాదంటలేదు. అది నేనని, ఇది నేనని, శరీరం నేనని, రక్త మాంసాలతో కూడిన శరీరం నేనని, ఈ ఆలోచనలతో గొడవలతో ఉన్న ఈ మనస్సు నేనని అనుకుంటే అనుకో, కానీ అది నిజం కాదు. స్వరూప జ్ఞానం తప్పించి ఏది నిజం కాదు. అవన్నీ కూడా తలంపులే. నీ లాభాలు నష్టాలు, ఈ జన్మించటాలు మరణించటాలు, ఇష్టాలు అయిష్టాలు, ఈ గొడవలు అన్నీ తలంపులు మాత్రమే. ఆ తలంపులకి నీకు ఎట్టి సంబంధము లేదు. నీ హృదయంలో ఉన్న నిజం తప్పించి ఎవరన్నా అనుకూలంగా ఉన్నారనుకో, అదే నిజం కాదు. ఎవరన్నా ప్రతికూలంగా ఉన్నారనుకో, అదే నిజం కాదు. మంచివారు తలంపే, చెడ్డవారు తలంపే. అందుకని నువ్వేం చేస్తావంటే ఇప్పుడు దీనికి ఉదాహరణ చెప్తారు. దీని నువ్వు నువ్వు ఎక్కడికో ఊరు ప్రయాణం కోసం నువ్వు రోడ్డు మీదకి వెళ్ళావనుకో, ప్రయాణం అయి నువ్వు రోడ్డు మీదకి వెళ్ళావనుకో, ఆ రోడ్డు మీద వెళ్ళేవారు వెళ్తూ ఉంటారు, వచ్చేవారేమో వస్తూ ఉంటారు. వెళ్ళేవారు వెళ్తూ ఉంటే, వచ్చేవారు వస్తూ ఉంటే వాళ్ళని చూసి నీ ప్రయాణం ఆపేస్తావా? ఆపవు కదా. నువ్వు గబగబా నీ పద్ధతిలో నువ్వు విడిపోతూ ఉంటావు. అదేవిధంగా ఈ తలంపులన్నీ నిజం కాదు, అవి వస్తాయి, అవి వెళ్ళిపోతాయి. వాటిని కూడా అస్సలు పట్టించుకోకు, వాటిని అస్సలు పట్టించుకోకుండా నీ ప్రయాణం నీదే, నువ్వు నీ ప్రయాణం నువ్వు చెయ్యి. అంతేకాని ఈ తలంపులకు అతీతంగా, ఈ తలంపులకు ఆధారంగా ఒక చైతన్యం ఉంది, ఒక శాంతి ఉంది, ఒక సత్యం ఉంది. అది మాత్రమే నిజం. అక్కడికి చేరుకునే వరకు ఈ జన్మ పరంపరలు ఏవి కూడా ఆగవు. నువ్వు శరీరం అనుకో, మనసు అనుకో, కానీ ఏవి కూడా నిజం కాదు. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, అదొక్కటే సత్యం. నా హృదయంలో ఉన్న సత్యం ఒక్కటే నిజం అనే అనుభవం నీకు ఏదో రోజున వస్తుంది. నువ్వేం చేస్తావంటే దాన్ని, నీ మనసు నువ్వు బలవంత పెట్టకు. ఇక్కడ చెప్తున్నారండి, నీ మనసు నువ్వు బలవంత పెట్టకు. అది సత్వగుణం ఉన్నప్పుడు నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. నెమ్మదిగా ప్రయాణం లోపలికి ప్రయాణం చేసి లోపలికి అది దాని మూలంలోకి ప్రయాణం చేస్తుంది. అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఆ టైంని కొంచెం పెంచుకో. ఇక్కడ క్లూ ఇస్తున్నారండి, కొంచెం బలవంత పెట్టకు, కొంచెం పెంచుకో. బలవంత పెట్టామనుకో అప్పుడు మనసు ఎదురు తిరుగుతుంది, దాన్ని బలవంత పెట్టకు. అది లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని టైం పెంచుకో. నీ మనసు అంతర్ముఖం అయ్యిందనుకో, నీ కొంచెం అంతర్ముఖం చేస్తా ఉంటే అనేక రకాల తలంపులు నీకు వస్తానే ఉంటాయి. కానీ ఆ తలంపులు నిజం కాదు. ఆ తలంపుల దగ్గర నువ్వు ఆగిపోకు, నీ ప్రయాణం అక్కడ ఆపకు. నెమ్మదిగా నువ్వు ప్రయాణం చెయ్యి. ఈ తలంపులు, ఈ వాసనలు ఏ చైతన్యంలోంచి రావట్లేదు అన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఇవి నిజము కాదు, ఇవి నిజం కాదు. మనం కాదని తెలిసిన తర్వాత పట్టుకోవడం, అంటే హృదయంలో ఉన్న సత్యం ఒక్కటే నిజం, మిగతా ఎన్నున్నా అవన్నీ కూడా నిజం కాదు. నాన్నగారు అనేవారు కదా, సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి, అండర్స్టాండింగ్ చేసుకోండి, 80% ప్రయాణం పూర్తయిపోతుంది మీకు. అతి తేలిగ్గా మీరు జ్ఞానం పొందుతారు. అంటే అవి మనం కాదు, అవి నిజం కాదు అన్న సంగతి, అంటే నువ్వు నిజం అనుకున్నా ఏనాటికైనా అట్ల నుంచి నువ్వు బయటకు రావాల్సిందే. అందుకని అవి నిజం కాదు అన్న సంగతి నువ్వు అర్థం చేసుకుని అట్లని పట్టించుకోవటం మానేయి. ఎప్పుడైతే అట్లని పట్టించుకోవటం మానేసావో అట్లంతటయే. అంటే ఏ మనసు ఏ మూలంలోంచి వస్తుందో ఆ మూలంలోకి నువ్వు ప్రయాణం చెయ్యి. గమ్యం దగ్గరికి నువ్వు నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నావు అనుకో, ఆ గమ్యాన్ని గుర్తిస్తున్నావు అనుకో, గమ్యం దగ్గరికి నువ్వు ప్రయాణం చేస్తున్నావు అనుకో, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ తలంపులు నీకు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయంటే నువ్వు నిజం దగ్గరికి కదా ప్రయాణం చేస్తున్నావు. నిజాన్ని దర్శనం చేసుకునేటప్పటికీ, ఆ నిజం దగ్గరికి నువ్వు నిజం సమీపం దగ్గరికి వెళ్ళేటప్పటికీ నీ తలంపులు ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయంటే నిజంలో తలంపులు లేవు కాబట్టి. క్లూ చూడండి, ఆ గొప్ప అసలు ఆ అందం చూడండి. ఆ తలంపులు ఎప్పుడు ఆగిపోతాయంటే నిజాన్ని దర్శించిన వెంటనే. నిజం దగ్గరికి నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే, నిజాన్ని నువ్వు దర్శిస్తూ ఉంటే తలంపులు ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి? అక్కడ నిజంలో తలంపులు లేవు కాబట్టి. అక్కడ తలంపులు లేవు, అక్కడ ఆనందం, అక్కడ శాంతి అని ఎన్నోసార్లు నాన్నగారు చాలాసార్లు వర్ణించారు కదండి. ఇది వరకు నిజాల్లాగా కనిపించేవన్నీ ఇప్పుడు నాకు నీడల్లాగా కనిపిస్తున్నాయి, ఈ శరీరాలన్నీ బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. అప్పుడు భ్రంటన్ అంటారండి. ఏమంటున్నారంటే, ఇంతకుముందు నిజాలు అనుకున్నాను, ఈ నిజాలాగా కనిపించేవన్నీ కూడా ఇప్పుడు నాకు నీడల్లాగా కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే నేను నా లోపలికి ప్రవేశిస్తున్నానో అక్కడ ఏకాగ్రతతో నీ మనసును అక్కడ గురిపెట్టు. ఏకాగ్రతతో నీ మనసుని అక్కడ గురిపెట్టు. ఏకాగ్రతతో నీ మనసుని గురిపెట్టాలంటే నీ మనసుని ఏకాగ్రతతో గురి పెట్టాలంటే నీకు 3 లక్షణాలు కావాలి అన్నారు. 1 పవిత్రత, 2 ప్రవీణత, 3 ఏకాగ్రత. అంటే పవిత్రత అంటే నువ్వు మాట్లాడే మాటే, నువ్వు నీ మనసులో ఏదైతే ఉందో అదే నువ్వు మాట్లాడాలి, ఏదైతే మాట్లాడుతున్నావో అదే పని నువ్వు చెయ్యాలి, 3 1గా ఉండాలి. అప్పుడు నీ మనసు పవిత్రం అవుతుంది. అక్కడ పవిత్రత కావాలి, మళ్ళీ ప్రవీణత కావాలి. ప్రవీణత అంటే ఏది నిజం కాదు, ఏది నిజం అంటే తలంపులు నిజం కాదు. ఏదొచ్చినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, పైగా అంటున్నారండి మాకు బెంగగా ఉందండి అంటారండి, సత్యములో బెంగలు ఉన్నాయా అంటారండి భగవాను, సత్యములో బెంగలు ఉన్నాయా, సత్యములో దుఃఖాలు ఉన్నాయా, ఇవన్నీ దేనికి, ఇవన్నీ తలంపులే. ఈ తలంపులకి నీ హృదయంలో ఉన్న సత్యానికి కొంచెం కూడా ఇసుమంత ఈ సంబంధము లేదు. ప్రవీణత, ప్రవీణత అంటే ఏదైతే నిజమో ఆ నిజం దగ్గరికి మనసుని మళ్లించుకుంటా ఉండాలంట, అది నిజం కాని దాన్ని వదిలేస్తా ఉండాలంట, అక్కడ నేర్పు చూపించాలంటండి. ప్రవీణత అంటే నేర్పు, పవిత్రత, ప్రవీణత, 3వది ఏకాగ్రత. అంటే ఏదైతే నిజమో ఆ హృదయంలో ఉన్న సత్యం దగ్గరికి ప్రయాణం చేసి అక్కడ కరెక్ట్గా ఏకాగ్రతగా, ఏకాగ్రతతో అక్కడ అక్కడ నిలబడాలి, ఏకాగ్రతతో అక్కడ ఉండాలి. అయితే ఆ ఏకాగ్రత ఎలా ఉండాలంట, ఆ ఏకాగ్రత కూడా ఎలా ఉండాలంట, ఐన్స్టీన్ ఏకాగ్రతలా ఉండాలంట. ఎంత అందమో చూడండి, ఐన్స్టీన్ అంట ఇంట్లోనే ఉండేవాడంట. ఇంట్లోనే ఉంటే భార్య అనేదంట, ఆయన శరీరం భార్య దగ్గరే ఉండేదంట. భార్య అనేదంట ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అనేదంట భర్తని. అంటే ఆయన ఐన్స్టీన్ అనేవారంట, నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాను అనేవారంట. అసలు మాట అందం చూడండి, నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను అనేవారంట. అంటే మన శరీరం ఎక్కడున్నా, మన శరీరం ఇంట్లో ఉండొచ్చు, మన శరీరం బయట ఉండొచ్చు, లేకపోతే ఆఫీసులో ఉండొచ్చు, మన శరీరం ఎక్కడున్నప్పటికీ కూడా మన మనస్సు ఎక్కడ ఉండాలంట, సత్యం దగ్గర, సత్యం దగ్గర, సత్యం దగ్గర ఉండటం దీనికి అలవాటు చేయాలంటండి. అది పైగా ఈ మాట చెప్పి సత్యం దగ్గర ఏకాగ్రతతో అక్కడ ఏకాగ్రత, ఏకాగ్రతతో ఉండాలి అని చెప్పి అంటున్నారండి. ఇది వరకు బద్ధకానికి అలవాటు పడిపోయాను నేను, చాలా బద్ధకం అంటండి నిజంగా. అసలు ఈ మాట ఇందాక నాకు బద్ధకం ఏంటి, ఎందుకంటే ఏది మనం కాదో అక్కడ స్పష్టంగా తెలియచేస్తున్నారు, ఏది మనం అవునో అది కూడా మనకు స్పష్టంగా తెలియచేస్తున్నారు. మనం ఏదైతే అవునో అక్కడికి ప్రయాణించడం మానేసి కాసేపు అలా ఇలా తిరిగి రావటం ఏంటండి మనసు, కాసేపు అయినా కావాలంటుంది, ఈ నాకు కావాలంటుంది, అయితే ఈ నిజం అంటుంది, ఏ తలంపు వస్తే అదే నిజం అంటుంది. అంటే అది కూడా బద్ధకం అంటండి. నాకు నేను బద్ధకానికి అలవాటు పడ్డాను, ఇక్కడ బ్రంటన్ గారు చెప్తున్నారు, నేను బద్ధకానికి అలవాటు పడ్డాను. ఏకాగ్రత అంటే ఏకాగ్రత మనసుకి, మనసు ఇష్టపడటం లేదు, ఇష్టం చేసుకుని నా ప్రయత్నం మొదలుపెట్టాను. అప్పుడు ఇష్టం చేసుకుని నా ప్రయత్నం మొదలుపెట్టాను, లోపల నుంచి ఒక మహాశక్తి నన్ను ఆక్రమించుకుంటుంది. ఏం జరిగింది, భగవాన్ సమక్షంలో ఒక మహాశక్తి లోపల నుంచి నన్ను ఆక్రమించుకుంటాంది. నా మనస్సులో యుద్ధాలు ఆగిపోయినాయి, ఆ శక్తి నా మనసును పక్కకు గెంటేస్తుంది. ఏమందండి, ఆ శక్తి, ఒక మహాశక్తి నన్ను ఆక్రమించుకుని ఏం చేస్తుంది, నా మనసులో భావాలు తలంపులు వచ్చేస్తున్నాయి కదా, నా మనసును పక్కకు గెంటేస్తుంది. ఒక మహాశక్తి వచ్చి నా తలంపుల్ని భావాల్ని పక్కకు గెంటేస్తుంది. నా మనసులో యుద్ధాలు ఆగిపోయినాయి, ఈ ప్రపంచానికి సంబంధించిన ఆకర్షణలో ఆగిపోయినట్టు, ఆకర్షణలో, గొడవలో, ఈ ప్రపంచం, ఈ గొడవలో, ఇవన్నీ కూడా ఇవన్నీ కలిపి యుద్ధం అంట. ఈ యుద్ధం నా మనసులో, ఈ యుద్ధం ఆగిపోయింది, ఈ యుద్ధం, ఈ యుద్ధం ఆగిపోయింది, ఈ యుద్ధంలో నాకేమీ దెబ్బలు తగలకుండానే ఆగిపోయింది. ఇక్కడ ఇక్కడ చిన్న అసలు ఆ దయ, ఏ యుద్ధం ఎలా ఆగిపోయిందంటండి, ఇప్పుడు అసలు చాలా సున్నితంగా చెప్పారండి. ఇక్కడ చాలా సుకుమారంగా ఉంది, చాలా సున్నితంగా ఉంది, చాలా వైభవంగా ఉందండి. ఇక్కడ చిన్న క్లూ అనమాట. అంటే ఈ గొడవ ఎందుకు వచ్చింది, ఈ తలంపు ఎందుకు వచ్చింది, ఈ మనసు ఎందుకు వచ్చింది, ఆ గొడవలు ఈ గొడవలు, ఈ ధ్యానం చేసేయాలి, ఇట్లా బలవంత పెట్టేయాలి, గెంటేయాలి, ఇంకా ఈ గొడవలన్నీ యుద్ధాలు అనమాట అండి అవన్నీ. ఏ ఇవన్నీ మానేసండి. ఏ ఎప్పుడైతే నీ లోపల నుంచి ఒక శక్తి నిన్ను ఆక్రమించుకుంటాందో అప్పుడు ఏమవుతుందంట, ఈ యుద్ధం ఆటోమేటిక్గా ఆగిపోతుందంట. ఈ యుద్ధంలో నాకేమీ దెబ్బలు తగలలేదు, అసలు కొంచెం కూడా దెబ్బలు తగలలేదంటండి. అంటే మనస్సుకు సంబంధించిన ఆ ఉద్రేకాలు, అలజడలు, గొడవలు, అట్లి బాధ మనకి కొంచెం కూడా లేకుండానే నెమ్మదిగా పోయినాయి అన్నమాట. అటంతటయ్యే నెమ్మదిగా పోయినాయి. అట్లంతటయ్యే పోవడానికి ఒక మార్గం ఎలా ఎలా చూపిస్తున్నారో చూడండి. అక్కడ భగవాను ఒక సుఖప్రదమైన సంతోషకరమైన అనుభవం కలుగుతోంది, అంతకుముందు జీవితంలో అలజడి ఆగిపోయింది, నేను నా బుద్ధితో వేరు పడిపోయాను.
హలో,
డిస్కనెక్ట్ అయినట్టున్నారు దీది, పవర్ కట్ అయ్యిందేమో.
ఒకసారి కాల్ చేస్తామమ్మా.
చేస్తాను.
నేను చేయనా లేకపోతే మాధవి చేయమనమ్మా?
నేను చేస్తాను, చేస్తాను నేను. జాయిన్ అవుతున్నాను రీది.
ఓకేరా, ఓకే.
ఆంటీ,
సరే సరే. ఒక సుఖప్రదమైన సంతోషం.
ఆంటీ అక్కడి నుంచి కంటిన్యూ చేయరా, ఆగింది కదా.
ఎక్కడ లోపల నుండి ఒక మహాశక్తి నన్ను ఆక్రమించుకుంటాంది, నా మనసులో యుద్ధాలు ఆగిపోయినాయి. ఆ శక్తి మనసుని పక్కకు గెంటేస్తాంది. లోపల నుంచి వచ్చిన శక్తి ఏం చేస్తానంటే నా మనసుని దాని అంతటది పక్కకు గెంటేస్తాంది. ఈ ప్రపంచము, ఈ ఆకర్షణలు, ఈ గొడవలు, ఈ యుద్ధాలు అన్నీ ఆగిపోయినాయి. కానీ యుద్ధం ఆగిపోయినప్పుడు నాకు కొంచెం కూడా నాకు బాధ లేదు, కొంచెం కూడా నాకు దెబ్బ తగలలేదు. అంటే ఇక్కడ ఇక్కడ అందం చూడండి, ఇక్కడ వైభవం చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే, అంటే ఈ తలంపులు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఇట్లన్నిట్లని ఎలా గింటేయాలి, ఎలా మహాయుద్ధం అంటండి అది. ఆ తలంపులు గొడవ, ఆ మనసు గొడవ వదిలేసి లోపల ఉన్న శాంతిని, లోపల ఉన్న సత్యంలో ఉన్న ఆనందాన్ని ఇది మనసు ఆక్రమించుకుంటా ఉంటే, అది పీల్చుకుంటా ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే, ఏమి ఇసుమంతయు కూడా కొంచెం కూడా బాధ లేకుండా మనసు సంబంధించిన గొడవ అంతా పోతుందంట. అంతకుముందు జీవితంలో అలజడిలన్నీ ఆగిపోయినాయి, నేను నా బుద్ధితో వేరుపడిపోయాను, నా మనసుతో వేరుపడిపోయాను, ఒక సుఖప్రదమైన సంతోషకరమైన అనుభవం కలుగుతుంది నాకు, ఈ మనస్సు నేనే అనే భావన నాకు పోయింది, దానిని కళ్ళతో చూస్తున్నాను, తలంపులు నన్ను వదిలేస్తున్నాయి. దానికి వేరుగా మనస్సుకు వేరుగా ఉండి మనసును చూస్తున్నాను, బుద్ధికి వేరుగా ఉండి నా బుద్ధిని చూస్తున్నాను. ఈ తలంపులన్నీ నన్ను వదిలేస్తున్నాయి. లోపల ఉన్న శాంతిని నేను కొంచెం కొంచెం పీల్చుకుంటున్నాను. ఎందుకో నాకు ఇప్పుడు వైరాగ్యం వస్తుంది. అది నిజమైన వైరాగ్యం అంటండి. తలంపులు దాటి నా హృదయంలో ఉన్న శాంతిని కొంచెం కొంచెం పీల్చుకుంటా ఉంటే నాకు వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం ఎలా వస్తుందంటే, ఈ తలంపులు ఏవి నిజం కాదు, ఈ ప్రపంచం నిజం కాదు, ఈ ఆకర్షణలు ఏవి నిజం కాదు అనే నిజమైన వైరాగ్యం నాకు వస్తుంది. నేను పూర్వం చాలా తెలివైనవాణ్ణి అని అనుకునేవాణ్ణి. కానీ అలా అనుకోవడం ఒక అజ్ఞానమనే అజ్ఞానంలో పడి దుఃఖపడుతున్నానని నాకు ఇంతవరకు తెలియలేదు. అజ్ఞానం అనే జైల్లో బందీగా ఉన్నాను ఇంతకాలము. ఆ సంగతి నాకు అర్థం కాలేదు. అదే నిజమనుకుని భ్రమతో జీవించాను. ఇప్పుడు నేను ఉన్నానని తెలుస్తుంది. నా బుద్ధితో నేను కలవడం లేదు. ఒక పరిపూర్ణమైన ఎరుకతో, మెలుగువతో నెమ్మదిగా దూరంగా ఉండటం అలవాటు చేసుకున్నాను. పరిపూర్ణమైన ఎరుకతో మెలుగువతో బుద్ధికి దూరంగా ఉండటం అలవాటు చేసుకున్నాను. బుద్ధి యొక్క పట్టు నుండి విడిపోవాలని ఉంది. ఈ మనస్సు నాది కాదని తెలుస్తుంది. ఈ మనస్సు ఎవరిది అని దూరంగా ఉండి వేరుపడిపోయి చూస్తున్నాను. క్లూ మనం పట్టుకోవాలమ్మా. అందరం కూడా, భక్తులందరూ కూడా ఈ క్లూ మనం అర్థం చేసుకోవాలి, పట్టుకోవాలి. ఈ మనసుకు దూరంగా ఉండి మనసుని చూస్తున్నాను. మనసులో వచ్చే ఇలా చూడడం వల్ల ఏం జరుగుతుందంటే, మనసులో వచ్చే తలంపులు, భావాలు అన్ని అట్లంతటయ్యే పోతాయి. అవన్నీ కూడా అట్లంతటయ్యే వెళ్ళిపోతున్నాయి. అలాగే నా హృదయంలో ఉన్న లోతుల్ని దర్శించిన తర్వాత ఓ కొత్త స్థితిని, ఆనందాన్ని పొందుతున్నాను. అక్కడికి వెళ్ళేటప్పటికీ నాకు శాంతిగా ఉంది, నాకు ఆనందంగా ఉంది, నాకు కొత్తగా ఉంది. కొలంబస్ లాగా ఉంది నా పరిస్థితి. ఇక్కడ చెప్పటం అండి, కొలంబస్ అనే నావికుడంట ఏం చేశాడంటండి, ఒక ఆ తీరంలో ఏయో చాలా భూభాగాలు ఉన్నాయి, సరే చూద్దాం ఒక భూభాగం ఎక్కడ భూభాగం ఉందో చూద్దాం అని చెప్పి కొలంబస్ అనే నావికుడు వాళ్ళు బయలుదేరాడంట. అలా వెళ్తున్నాడంటండి, వెళ్తున్నాడు. ఎన్నో రోజులు, ఎన్నో నెలలు అలా ప్రయాణం చేయగా చేయగా అప్పుడు ఏం జరిగిందంటే, అసలు ఎక్కడ భూభాగం కనిపించలేదంట. ఆ చుట్టూ నీరే, ఎక్కడికి వెళ్ళినా నీరే, నీరు తప్పితే ఇంకేమీ కనిపించలేదంట. కనిపించకపోతే అప్పుడు ఏం చేశాడంటే, అంటే ఆయన పట్టుకెళ్ళిన ఆ సరుకులు, తినుబండారాలు అన్ని పట్టుకెళ్తారు కదా, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోతే అయ్యో అన్నీ అయిపోయినాయి కదా, ఇంకా నేను ఏం చేయగలను, నేను ఏదో ఒక భూభాగాన్ని చూద్దాం అనుకున్నాను, చూడలేకపోయాను, సరే వెనక్కి వెళ్ళిపోదామని చెప్పేసి కొలంబస్ వెనక్కి తిరుగు ప్రయాణం అవుదామని అనుకుంటా. సరిగ్గా వెనక్కి తిరుగు ప్రయాణం అవుదాం అనుకుంటే అప్పుడు ఏం జరిగిందంటండి, ఒక ఏమొస్తున్నాయంట, కొన్ని ఆకులు, కొన్ని రొబ్బలు ఆ సముద్రంలో, ఆ నీళ్ళల్లో కొట్టుకొస్తున్నాయంట. కొట్టుకొస్తా ఉంటే ఈ ఏంటి, ఆకులు కొట్టుకొస్తున్నాయి, ఈ రొబ్బలు కొట్టుకొస్తున్నాయి అంటే ఎక్కడో చెట్లు ఉన్నాయి. చెట్లు ఎక్కడ ఉంటాయి, భూమి మీద ఉంటాయి. అయితే ఇటు ఎటో, ఇటు పక్కన ఎటో ఏదో ఒక భూభాగం ఉంది అని అనుకుందంటండి. ఆ చెట్లు, ఆ రొబ్బలు ఎటు నుంచి కొట్టుకొస్తున్నాయో గబగబా అటు ప్రయాణం అయ్యి వెళ్ళడం మొదలు పెట్టాడండి. అయితే అలా ప్రయాణం అయ్యి ఆయన వెళ్తా ఉంటే అప్పుడు ఆ సముద్రం, అప్పుడు కొత్త భూభాగం ఆయన కనిపించిందంట. అదే అమెరికా అంటండి. కొలంబస్ కనిపెట్టాడంటే అమెరికాని ఒక కొత్త భూభాగాన్ని కనిపెట్టిన తర్వాత ఆ భూభాగం కనిపించాక ఎంతో ఆనందపడిపోయాడంటండి. కొలంబస్ ఆ కొత్త భూభాగాన్ని కనిపెట్టినప్పుడు ఎంత ఆనందపడ్డాడో ఇప్పుడు నా స్థితి అలా ఉంది. ఎందుకంటే ఒక కొత్త స్థితిలోకి, ఒక కొత్త ఆనందంలోకి, ఒక కొత్త స్థితిని, ఆనందాన్ని నేను పొందుతున్నాను. నా హృదయంలో ఉన్న లోతుల్ని నేను దర్శించాను. ఇంతకాలము ఈ మనస్సులోనే ఉచ్చులో పడి ఉన్నాను, బంధములో పడి ఉన్నాను. ఆ ఉచ్చులోంచి తప్పించుకోవటానికి దారి కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? దారి కనిపిస్తుంది. ఈ మహర్షి నన్ను బలవంతం చేయట్లేదు. ఈ మహర్షి ఏం చెప్తున్నారంటే, నీ మనస్సుని, నీ తలంపుల్ని బలవంతంగా అణిచేయకు. నువ్వేం చేస్తావంటే నీ దారి ఏదో నువ్వు చూసుకో, ఆ తలంపుల్ని వదిలేయి. ఆ తలంపుల్ని వదిలేసి నీ లోపల మనసు ఎక్కడి నుంచి అయితే వస్తాందో ఆ మూలంలోకి, సత్యంలోకి నువ్వు ప్రయాణం చెయ్యి. అలా ప్రయాణం చేస్తే అప్పుడు ఏమవుతాయంటే, ఏ పేచి లేకుండా తలంపులన్నీ అటంతటయ్యే పోతాయి. ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ వాసనలు లేవు, ఎక్కడ మనసు లేదో, ఎక్కడ మనసు లేదో అక్కడికి నేను జారిపోతున్నాను. నా తలంపులన్నీ ఆగిపోతున్నాయి. ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ వాసనలు లేవు, నా మనసు అక్కడికి జారిపోతుంది. నా తలంపులన్నీ ఆగిపోతున్నాయి. నీ హృదయంలో ఉన్న నిజం కోసం నువ్వు అన్వేషణ చేస్తూ ఉంటే నీ మనస్సు బలవంత పెట్టకుండానే అణిగిపోతుంది. అది ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎక్కడ వాసనలు లేవు, ఎక్కడ తలంపులు లేవు, నా మనసు అక్కడికి జారిపోతుంది. అలా భగవాన్ మాట నాన్నగారు అస్మాను చెప్తారు కదండి, భగవాను భగవాను మీరు ఎక్కడున్నారు అని. భగవాన్ అడిగినప్పుడు ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ వాసనలు లేవు, అక్కడ నేను ఉన్నాను. ఎంత అందమండి మాట. అసలు ఎన్ని ఉపనిషత్తులు, ఈ ప్రస్థాన త్రయాలు ఉపనిషత్తులు అన్ని గుట్టగా పోస్తే అసలు ఈ మాటకు సరిపోతాయా? అంత అందమైన మాట అండి. ఏదో ఒక మహాశక్తి నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. పరిపూర్ణంగా నాకు జ్ఞానం కలిగే వరకు ఈ మహర్షి మీద నా దృష్టిని పెడుతున్నాను. ఈ నా పరిపూర్ణంగా నాకు జ్ఞానము కలిగే వరకు ఈ మహర్షి మీద నా దృష్టిని పెట్టడం వదలలేదు. అది ఇక్కడ మెయిన్ పాయింట్ అండి. ఈ పాయింట్ ఏంటంటే, మొన్న ఉష అమెరికాలో చెప్పింది, అంటే ఈ గేటు లోపలికి ఎవరైతే ప్రవేశించారో తిరిగి మళ్ళీ ఈ గేటు లోపల మళ్ళీ భగవాన్ చేత్తోనే జ్ఞానం పొందుతారు అని నాన్నగారు అస్తమానం చెప్తా ఉండేవారు కదండి. అదే విధంగా ఈ గేట్ లోపలికి ఇప్పుడు నాన్నగారి దగ్గర ఇప్పుడు ఒక్కటేనండి, గౌతమ బుద్ధుడు చెప్పినా, భగవాన్ చెప్పినా, లేకపోతే రాముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, ఏ మాటలు ఎవరు చెప్పినా మనకి ఎవరి నోట్లోంచి మనం విన్నామండి? నాన్నగారి నోట్లోంచి. ఎవరి చేత్తో అనుగ్రహం మనం పొందామండి? నాన్నగారి చేత్తో. అందుకని ఈ గేటు లోపలికి ఎవరి చేత్తో అనుగ్రహం పొందాలని మన ప్రారంభంలో ఉందో వాళ్ళ కాదాల దగ్గరికే మనం చేరాం కదా. మళ్ళీ చివరి వరకు ఆయన చేత్తోనే మోక్షం ఇచ్చి తీరుతారు. ఎప్పుడు పరిపూర్ణంగా నాకు జ్ఞానం కలిగే వరకు మహర్షి మీద దృష్టిని నేను వదిలిపెట్టడం లేదు. బ్రంటం చెప్తున్నాటండి ఈ మాట చెప్పి ఇంకెంతసేపు అని అంటారండి. పరిపూర్ణంగా జ్ఞానం కలిగే వరకు మళ్ళీ మనం గురువుని వదలకూడదు. ఎందుకంటే ఆ దృష్టిని వదలకూడదు అంటే దారి చూపించిన ఆయన మనల్ని కొంత దూరం తీసుకెళ్ళి అక్కడ ఆపేయరు కదా. పరిపూర్ణమైన జ్ఞానం కలిగే వరకు కూడా మనల్ని నాన్నగారు వదిలిపెట్టరు. నా ప్రయత్నం లేకుండా నార్మల్గా, సహజంగా, న్యాచురల్గా వాసనా తరంగాలు తగ్గిపోతున్నాయి. నా ప్రయత్నం లేకుండా అక్కడ బ్రంటన్ చెప్తున్నారు, ఆయన ప్రయత్నం లేకుండానే ఒక వాసనా తరంగాలు తగ్గిపోతున్నాయి, న్యాచురల్గా తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయంటే మహర్షి మీద నా దృష్టిని పెట్టుకున్నాను. మహర్షి మీద నా దృష్టిని ఎప్పుడైతే పెట్టానో అప్పుడు న్యాచురల్గా తగ్గిపోతున్నాయి, నార్మల్గా తగ్గిపోతున్నాయి, సహజంగా తగ్గిపోతున్నాయి. ఈ ప్రపంచం అంటే ఏముంది ప్రపంచంలో? ద్వేషం, ద్వేషం క్రోధం ఇయ్యే కదా తెక్క అన్ని తలంపులే. ఏదో ఒక అనుభూతి కలుగుతోంది, పూర్వం తెలియని లోతులు అందుకోబోతున్నాను. పూర్వం తెలియని ఎన్నో లోతులు నేను అందుకోలేకపోతున్నాను. బాహ్య స్పర్శలు స్పందనలు అణిగిపోవటమే కాదు, వాటి జ్ఞాపకం కూడా పోయింది, వాటి జ్ఞాపకాలు కూడా పోతున్నాయి. ఈ జగత్తు, ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఆ మూలాన్ని అందుకోబోతున్నాను. ఎంత అందమండి ఈ జగత్తు, ఈ జీవుడు ఏ మూలాన్ని నుంచి వచ్చాడో ఆ మూలాన్ని అందుకోబోతున్నాను. ఈ మాట చెప్పి అన్నారండి. అంటే ఇప్పుడు సత్యం నీ హృదయంలో ఉందని మేము చెబుతున్నాం కదా, సత్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు అక్కడికి ప్రయాణం చేయటం మానేసి నా గురించి వీరేమనుకుంటున్నారు వారేమనుకుంటున్నారు అని చెప్పి దారి తప్పిపోతావా నువ్వు అన్నారండి. ఆ రోజు ఇలా ఎంతకాలం అయింది దారి తప్పిపోయి నువ్వు, వారేమనుకుంటున్నారు వీరేమనుకుంటున్నారు అని ఇతరుల గురించి ఆలోచిస్తావా? నీ గురించి నువ్వు ఆలోచించటం మానేసి వారి గొడవ నీకెందుకు వీరి గొడవ నీకెందుకు, ఇలా ఎంతకాలం అయింది నువ్వు దారి తప్పిపోయి. తప్పిపోయిన గొర్రెలంటే నాకు ఇష్టం అని నాన్నగారు, అది యేసుప్రభు మాట, ఎక్కువ చెప్తా ఉండేవారు కదండి తప్పిపోయిన గొర్రెలంటే నాకు ఇష్టం అని. తప్పిపోయిన గొర్రెలంటే గొర్రెలంట ఇప్పుడు యజమాని బయటకు తీసుకెళ్తాడు కదా మేత మేయడానికి. యజమాని బయటకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ మేతకు వెళ్తాయి కదా, ఆ మేత మేసేసి యజమాని వదలకుండా కొన్నింటికి వచ్చేస్తాయంట. కానీ కొన్ని ఏం చేస్తాయంటే యజమానికి దూరంగా ఎక్కడికెక్కడికో అటు ఇటు వెళ్ళిపోతే అవి ఇంకా దారి తప్పిపోతాయి, ఇంక ఇంటికి రాలేవు. అదేవిధంగా ఏంటంటే నీ హృదయంలో ఉన్న సత్యానికి నీ మనసును గురిపెట్టిస్తా ఉంటే నువ్వు దారి తప్పిపోయి అక్కడికి ఇక్కడికి పోతావా? ఊరి పెచ్చవాడా? ఎక్కడికి పోతావు ఊరి పెచ్చవాడా? ఇక్కడ అండం అని నాన్నగారండి. అంటే దారి ఇప్పుడు మార్గాన్ని చూపించి దారి చూపించి లోపల ఉన్న శాంతిని కలగజేసి తెలియచేసి అందులో ఆ శాంతిలో ఆ సత్యంలో ఉన్న వైభవాన్ని మనకు అందించి ఏ మనసులోని మన ఆలోచనలోని తలంపులోని తింగరతనాన్ని మనకు తెలియచేసి అట్లు వదిలేయి నువ్వు ఇక్కడికి చేరుకో అని చెప్పినప్పుడు దారి తప్పిపోయి దారి మనకు చూపించినప్పుడు మన స్వస్థానంలోకి మనం వచ్చేయాలి కదండి. మన స్వస్థానంలోకి, మన నిజస్థానంలోకి, మన స్వస్థితిలోకి మనం రావడం మానేసి ఇంకా అటు ఇటు వెళ్ళిపోవడమా? ఇదే దారి తప్పిపోవడం. ఆ దారి తప్పిపోయిన గొర్రెలంటే ఆయనకి ఇంకా చాలా ఇష్టం అంటండి. పాపం తీసుకొచ్చే పని చెయ్యాలి కదా, ఎంత ఇష్టమోనంటండి దారి తప్పిపోయిన గొర్రెలంటే. అంటే మళ్ళీ నెమ్మదిగా ఆయన మనసును మళ్లించి జాగ్రత్తగా నెమ్మదిగా మళ్ళీ నిజస్థితి దగ్గరికి తీసుకురావటానికి అది ఎంత ఇష్టమో దారి తప్పిపోయిన గొర్రెలంటే అనేవారు కదా. దారి తప్పడం అంటే ఇదంటండి. ఎంతకాలం అయింది నువ్వు దారి తప్పిపోయి అంటే నీ హృదయంలో నిజం ఉందని మేము చెబుతా ఉంటే, నీ హృదయంలో ఉన్న నిజం గురించి మేము చెబుతా ఉంటే నువ్వు దాన్ని వదిలేసి ఎక్కడ తిరుగుతావు ఊరి పిచ్చవాడా? పైగా నువ్వేమనుకుంటున్నావంటే ఏయో లోకాలకు పుణ్యాలు పట్టుకుని వెళ్ళిపోతావా? నీకు పుణ్యాలు కావాలా? నీకు దానాలు కావాలా? నీకు ధర్మాలు కావాలా? ఈ పుణ్యాలు పట్టుకుని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటున్నావే అంటే తనలో ఉన్న మనిషి తనలో ఉన్న దివ్యత్వాన్ని పోగొట్టుకుంటున్నాడు, తన హృదయంలో ఉన్న శక్తిని గుర్తించలేకపోతున్నాడు. అసలు గుర్తింపు లేకుండానే చచ్చిపోతావా? జాడలు తెలియకుండానే చచ్చిపోతావా? అని హృదయంలో ఉన్న శాంతి గుర్తింపు లేకుండా ఆ జాడలు తెలియకుండానే మనిషి చనిపోతున్నాడు. నీ హృదయంలో కేంద్రం దగ్గరకు నువ్వు వెళ్ళటం మానేసి, ఆ హృదయంలో ఉన్న కేంద్రం దగ్గరికి వెళ్ళటం మానేసి ఏమిటి ఈ భోజనాలు బాగా పెట్టారు అని అనుకోవటం కోసం భోజనాలు పెడుతున్నావా? లేకపోతే నీ హృదయంలో ఉన్న కేంద్రం దగ్గరికి నువ్వు ప్రయాణం చెయ్యాలి, అంతవరకు ఎదగాలి అని చెప్పి నువ్వు పని చేస్తున్నావా? ఏంట్రా తెచ్చవాడా, నువ్వు నీ హృదయంలో ఉన్న కేంద్రాన్ని వదిలేసి దాని గుర్తింపును వదిలేసి దాని గుర్తింపు లేకుండానే చచ్చిపోతావేమిటి? ఇలా ఎంతకాలం, ఇలా ఎంతకాలం, ఎన్ని జన్మలు ఇలాగా ఉంటావు? ఎన్ని జన్మలు ఇలా ప్రయాణం చేస్తావు? మహర్షి కొవ్వొత్తిది ఊదేస్తే ఆరిపోయినట్లు నా మనసులో తలంపులు, అంటే కొవ్వొత్తి ఇలా ఊదేస్తే ఆరిపోతాయి కదా, ఆరిపోతుంది కదా, అలా ఊదేస్తే ఆరిపోయినట్టుగా మహర్షి సమక్షంలో నా తలంపులన్నీ ఆగిపోయినాయి. తలంపులు మూలంలో కలిసిపోతాయి. ఇక్కడ ఎక్కడ కలిసిపోతున్నాయంటండి తలంపులన్నీ? వెళ్ళి మూలంలో కలిసిపోతున్నాయి. చైతన్యం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి చేరిపోతున్నట్టు తెలుస్తోంది. స్వస్థానంలోకి నేను వెళ్ళిపోతున్నానా? నా నేటివ్ ప్లేస్లోకి నేను వెళ్ళిపోతున్నాను. నా నేటివ్ ప్లేస్లోకి నేను వెళ్ళిపోతున్నాను. నా స్వస్థానంలోకి నేను వెళ్ళిపోతున్నాను. అందుకే కదా పుట్టినరోజులు చేసుకున్నప్పుడు భగవాన్ అనేవారు కదా, దేహం ఎక్కడ పుట్టిందో, ఏ రోజు పుట్టిందో దేహం గొడవేనా మనకి, కానీ మనసు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? మనసు పుట్టిన చోటు ఏంటి? కనీసం ఈ పుట్టినరోజైనా మీ నిజమైన పుట్టిన ఆ చోటుని వెతకండి, అప్పుడు అప్పుడు అది పుట్టినరోజు అవుతుంది, అది నిజమైన పుట్టుక అవుతుంది అని భగవాను అనేవారు నాన్నగారు చెప్తా ఉండేవారు కదండి. నా నేటివ్ ప్లేస్లోకి నేను వెళ్ళిపోతున్నాను, నా స్వస్థానంలోకి నేను వెళ్ళిపోతున్నాను. ఒక మనస్సు ఒక అతీతమైన సద్వస్తువు నుండి ఉద్భవిస్తోందని తెలుస్తోంది. నిద్రలో మనస్సులాగా ఉండటం పగలు కూడా అదే దీని ఇది ఏమని చెప్పారంటే, ఇప్పుడు నిద్రలోని కూడా మనసు ఉంటుంది, కానీ అది మనల్ని ఏమి చేయదు. ఆ తలంపులు కానీ ఆలోచనలు కానీ మనల్ని నిద్రలో బాధ పెట్టవు. కానీ నాకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మెలకువలో కూడా నిద్రలో మనసు ఎలా ఉందో మెలకువలో కూడా నా మనసు అలా ఉంది. నన్ను బాధ పెట్టడం లేదు, ఆ తలంపులు నన్ను బాధించటం లేదు, నన్ను ఇబ్బంది పెట్టట్లేదు. మన నిద్రలో మనసు ఎలా ఉందో పగలు కూడా అలాగే అయిపోతుంది. కానీ నిద్రలో మనసు పెట్టే బాధలు ఉండవు, కానీ ఆ ఎరుక ఉండదు. ఆ ఎరుక నిద్రలో ఉండదు, కానీ మెలకువలు ఇక్కడ అందం చూడండి, మెలకువలో మనసు పెట్టే బాధలు లేవు, మనసు పెట్టే ఇబ్బందులు లేవు, మనసు ప్రశాంతంగా ఉంది, నిర్మలంగా ఉంది, నా మనసు నాకు వేరుగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ ఎరుక ఉంది, సత్యానికి సంబంధించిన ఆ ఎరుక నాకు స్పష్టంగా ఉంది, నాకు శాంతిగా ఉంది. శాంతిగా ఉన్నానని ఎరుకుతూ ఉన్నాను, శాంతిగా ఉన్నానని ఎరుకుతూ ఉన్నాను. నేను యొక్క గొడవలు, అధికారాలు, డబ్బు గొడవలు, కులం గొడవలు మధ్యలోంచి వచ్చేస్తున్నాయి. అవన్నిటినీ కూడా మధ్యలోంచే వచ్చినాయి, అవన్నీ కూడా మధ్యనే పోయినాయి. నేను సూక్ష్మంగా ఉన్నాను, నేను పోయాక తానుగా ఉన్నాను, నేను పోయాక తానుగా ఉన్నాను. ఎంతకాలము మనసు యొక్క నిరంకుశత్వంలో ఉన్నానని, మనసు యొక్క బాధల్లో ఉన్నానని ఇప్పుడు నాకు ఈ రోజున అర్థమైంది. ఈ మనసు అనే జైల్లోంచి బయటికి వచ్చేసిన తర్వాత అర్థమైంది. ఈ మనసు యొక్క పట్టు నుంచి బయటికి వచ్చేసిన తర్వాత నాకు అర్థమైంది. నేను ఒక తేజస్సు కాంతి సముద్రంలో ఉన్నాను, శాంతి సముద్రంలో ఉన్నాను. ఈ సృష్టిని సృష్టించే ఒక శక్తిలో ఉన్నాను, శాంతి సముద్రంలో ఉన్నాను. అది సజీవముగా ఉన్నది. నేను అనుభవించే పదార్థానికి అవధులు లేవు, దానికి దూరాలు లేవు, దానికి దగ్గరలు లేవు. అది అంతటా వ్యాపించి ఉంది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆ దూరాలు లేవు, దగ్గరలు లేవు, అది అంతటా వ్యాపించి ఉంది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, మన స్వస్థితికి మన ఇంటికి మనం వచ్చేసామని, ఇంకా శరీరాలు రావని అనిపిస్తుంది. నేను స్వస్థితికి చేరుకున్నాను, నేను స్వస్థితికి చేరుకున్నాను. ఇప్పుడు నన్ను ఒక కొత్త నేను పట్టుకుంది. ఆ నేనుకి హద్దులు లేవు, పరిమితులు లేవు. అక్కడ విశ్రాంతిగానే ఉన్నాను, తత్వము యొక్క ఒడిలో విశ్రమించి ఉన్నాను. అందం చూడండి అబ్బాబ్బా. నేను ఎక్కడున్నాను? ఆ కొత్త నేనులో ఉన్నాను. ఆ నేనుకి హద్దులు లేవు, అక్కడ పరిమితులు లేవు. అక్కడ విశ్రాంతిగానే ఉన్నాను, తత్వం యొక్క ఒడిలో విశ్రమించి ఉన్నాను. తత్వం యొక్క ఒడిలో విశ్రమించి ఉన్నాను. అక్కడున్న అమృతాన్ని ఆస్వాదిస్తున్నాను. ఏం చెబుతామండి? ఇంకా ఇంకా మాటలో ఆ వైభవం మాట ఎప్పుడైతే వచ్చిందో ఆ వైభవం తగ్గిపోతుంది. ఇంకా
ఆంటీ ఆంటీ
నువ్వు చెప్తావు అమ్మా కాసేపు, ఎందుకో చెప్పలేకపోతున్నాను నేను.
అంటే చాలా అద్భుతంగా మహామౌనంలో ఉన్నట్టుంది.
ఈత స్టోరీలు అయితే చెప్పొచ్చు అమ్మా, ఎక్కడో లోతుల్లోకి అసలు హృదయాంతరాలలోకి తీసుకుపోయి అక్కడ సబ్జెక్ట్ వివరణ అది పాడ బ్రంటనకు సాధ్యమైందమ్మా, అది భగవానికి సాధ్యమైంది. వాళ్ళిద్దరి గురించి వర్ణించడానికి నాన్నగారికి సాధ్యమైంది. ఎంత అంటే ఎలా ఈ గూళ్ళు కట్టుకున్నాం మనం, ఆ గూళ్ళల్లోంచి మనం ఎలా బయటకు వచ్చాము. ఇంకా అసలు ఇంకా అందం అన్నమాట. ఇంకా
కానీ భలే ఉదాహరణ చెప్పారండి, తప్పిపోయిన గొర్రెలు అంటే మనం బాహ్యంగా అనుకుంటాం కదా, అంటే స్వస్థానం నుంచి మనం తప్పుకుని తలంపులతో బయటకు వచ్చేయడమే తప్పిపోయిన గొర్రెలు అన్నది. అంటే విన్న జ్ఞాపకం లేదు, ఎంత హైలైట్ పాయింట్ అంటే అది. అంటే తప్పిపోయిన గొర్రెలు అంటే బాహ్యంగా అనుకుంటాము, అసలు హృదయం నుంచి మనం బయటకి తలంపులతో బయటకు వచ్చేయడమే తప్పిపోయిన గొర్రె కదా.
ఎంత ఎంత సున్నితంగా తీసుకెళ్లారో చూడమ్మా, అసలు తలంపులు బాధ కూడా మనకు లేకుండా, అసలు ఆ మనస్సుని ఏది బలవంత పెట్టకుండా.
అంటే ఇబ్బంది అంటే ఒక మహామౌనం, మహామౌనం అంటే ఇప్పుడు పవర్, వీళ్ళంతా అంటే లైట్ హౌస్లు, అంటే లైట్ హౌస్ లాంటి వాళ్ళు అనమాట. ఇంకేంటంటే ఇంకా చుట్టూరు అదే అంటే వెయ్యి సూర్యులు అని చెబుతారు కదా, జ్ఞానం అంటే 1000 సూర్యులు కూడా సరికాదు అని. అంటే అంధకార అని అసలు ఎక్కడ సూర్యుడు ఉన్న చోట ఉండదు ఉండదు కదా అంటే. అందుకే ఇప్పుడు సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా అంధకారం ఉండదంట. అలా నాన్నగారు ఎక్కడికి నడుస్తూ ఉన్నా ఆ చుట్టూరు జ్ఞానం తప్ప ఏమీ లేదండి.
ఏమీ లేదు ఇంకా
పరిసరాల్లో కూడా జ్ఞానం తప్ప ఏమీ లేదు. ఏమన్నా పరిసరాల్లో మనం ఉండి ఏమన్నా తలంపులు వచ్చినా కూడా మీరు ఇప్పుడు పాల్ బ్రంటన్ ఎక్స్పీరియన్స్ ఎలా అయితే నాన్నగారు వివరించారో, ఏ తలంపులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా లేకపోతే బాధ పెట్టే తలంపులు వచ్చినా కూడా మీరు అన్నట్టు ఆయన ఆయన ఏ శాంతిని అయితే ఏ శాంతి స్థానంలో ఆయన ఉన్నారో ఆ శాంతి స్థానంలో మన అందరినీ ఉంచిన వల్ల ప్రారంభం అంతకుండా దాటించారనిపిస్తుంది అండి.
అవును అవును.
లేకపోతే అసలు ప్రారంధాన్ని ఇప్పుడు ప్రారంధాన్ని పాయసం కింద ఆస్వాదించాలి, పాయసం కింద ఆస్వాదించాలి, అప్పుడు మీకు మళ్ళీ అవి రిపీట్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పేవారు కదా. మీ ప్రారంధం ఎలాంటి ప్రారంధమైనా ఎటువంటి ప్రారంధమైనా మీరు దాన్ని పాయసం తీసుకున్నట్టు తీసుకోండి అంటే ఆ మాటకి అసలు అంటే అర్థమైనట్టు ఉండేది. కానీ అది మనల్ని జీవింప చేశారంటి.
అవును అవును.
అంటే అది అది సాధ్యం కాదు అనుగ్రహంలో తప్ప. కేవలం సాధన వల్ల ఏదో చేయడం వల్ల సాధ్యం కాదా అంటే అది. అంటే అది ఇంకా అది మనం మీరన్నట్టు మనం మాటలతో వర్ణించలేం దాన్ని.
మాట వచ్చేటప్పటికమ్మా దాని వైభవం తగ్గిపోతుంది.
తగ్గిపోతుంది అంటే అవును అవును.
దాన్ని ఏమన్నారంటే తల్లి కంట గొప్పది, మొత్తం లోకంలో సృష్టిలో తల్లి ప్రేమ గొప్పది కదా, కానీ ఆ తల్లి కంటే గొప్పదంట ఆ దివ్యతత్వం. ఎంతో గొప్పదైన ఆ దివ్య తల్లి కంటే గొప్పదైన ఆ దివ్య తత్వం అంట, రెండు చేతులు చాచి తన ఒడిలోకి మనల్ని ఆహ్వానిస్తుంది అన్నారే.
అవునండి అవును. అసలు ఇంత వివరంగా చెప్పారే, ఇంత వివరంగా చెప్పారే,
అంత వివరంగా ఈ చిల్లర విషయాలకి ఇలా టైం ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఇలాగే చచ్చిపోతావా ఇంకా, ఆరేమనుకుంటున్నారు వీరేమనుకుంటున్నారు అనుకుంటా, ఏంటి బెంగ పెట్టుకుంటానంటున్నావు, సచ్చిల్లో బెంగలు ఉన్నాయా అసలు, ఏమందమో ఆ మాటలు, ఆ మాటలు నాన్నగారు అనేవారు కదా ఎంజాయ్ చెయ్యండి, అది కరెక్ట్గా అర్థం చేసుకోండి, సబ్జెక్టు 100కి 100 పాళ్ళు మీరు అర్థమైంది అనుకోండి 80% ప్రయాణం అయిపోతుంది అనేవారు కదా, ఒక అవగాహన. అందుకే ఆయన ఆయన చెప్తారంట, ఇంకాని బ్రంటన్ గారు చెబుతారంట, పోనీ ఆ శక్తిని, ఆ మహాశక్తిని, లోపల ఉన్న దివ్యత్వాన్ని అది అనుభవంలోకి తెచ్చుకున్నాక పోనీ ఒకసారి వెనక్కి తిరిగి చూద్దామంటే ఏముంది, చేతు జ్ఞాపకాలు ఎంత అందమో చూడు, ఏముంది జరిగిపోయిన గొడవల్లో చేతు జ్ఞాపకాలు, భవిష్యత్తులో ఆలోచిస్తే తాపత్రయాలు, మనం భవిష్యత్తు గురించి మనం భవిష్యత్తులోకి వెళ్ళామనుకో ఆలోచించుకోవడానికి తాపత్రయాలు, ఒక్కసారి పూర్వం జరిగిన గొడవల్లోకి వెనక్కి వెళ్దామంటే చేదు జ్ఞాపకాలు, ఏమున్నాయి ఒక ధ్రువత, నేను పొందిన ధ్రువతారం లాంటి మహాసత్యాన్ని ఈ మానవులు మాట్లాడుకునే భాషలోకి నేను దింపగలనా, అందం చూడు, ఈ మానవులు మాట్లాడుకునే భాషలోకి నేను ఆ సత్యాన్ని దింపగలనా, ఒకవేళ దింపటానికి నేను ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం వ్యర్థమైపోతుందా, అసలు కొంతమందికైనా అర్థమవుతుందా, అంటే గ్రేట్ రచయిత అంటమ్మా
ఆయన, అవును అవును,
ఇంగ్లీష్ రచయిత అంటమ్మా,
అవును అవును ఆంటీ అవును అవును,
అంటే ఏమని చెప్తాడంటే నేను తెలుసుకున్న సత్యం మానవ మేధస్సుకి ఆవల ఉంది, మానవ మేధస్సుకి ఆవల ఉన్న సత్యాన్ని గురించి మానవ మేధస్సుతో ఎలా వర్ణించగలము, ఎంత అందమో చూడు,
అవునండి,
మనస్సు వెళ్ళి మనసు వెళ్ళి దాన్ని ముట్టుకోలేదంట, అసలు ఆ సత్యాన్ని మనసు వెళ్ళి ముట్టుకోలేదంట, కొలతలు కొలుద్దామంటే కొలతలకు అందదంట, అసలు దానికి అంతము లేదు, అది అనంతమైనది, అది అద్భుతంగా ఉంటుంది, ఈ ప్రపంచం యొక్క స్మృతులకు బయట ఉంటుంది, అనంతమైన అద్భుతమైన కొలతలకు అందని దాన్ని వ్యక్తము చేయడానికి ప్రయత్నించే నేను విఫలమైపోతున్నాను, ఎంత అందమో చూడు, ఇంకా ఈ ఈ మాటల ఈ సృష్టి అంతా ఈ మానవ జాతి అంతా ఆయనకి అసలు పాదాభివందనం చెయ్యాలి, అంత గొప్ప వైభవం ఇప్పుడు భగవాన్ నాన్నగారు
అంటే అసలు అంటే పౌల్ బ్రంటన్ది చాలా చిన్న చాప్టర్ అంటే ఆ పుస్తకంలో, అదే భగవాన్ తో కలిసింది చిన్నది అనమాట చాప్టర్, కానీ నాన్నగారు ఎంత వివరణ, ఎంత వివరణ ఇచ్చారంటే దీనికి,
ఎంత వివరణ, మానవ శరీరం ధరించి జ్ఞానం పొందకుండా నువ్వు చస్తావా, ఇలా చెప్పేశారనమాట రోజు, మానవ శరీరం ధరించి జ్ఞానం పొందకుండా ప్రయత్నం చేయడం మానేసి మానేయటం ఎటువంటి దేవుడు అంటే, నీ ఇంటి నిండా రూపాయి కాగితాలు ఉన్నాయనుకో, ఎవరన్నా వచ్చి కాఫీ పెట్టమంటే, ఎవరన్నా చుట్టాలు వస్తే కాఫీ పెట్టడానికి ఈ రూపాయి కాగితాలు మంట తెచ్చి కాఫీ పెట్టడం ఎటువంటిది, ఈ రూపాయి కాగితాలు మంట పెట్టి కాఫీ పెట్టడం ఎటువంటిదో, నువ్వు మానవ జన్మలోకి వచ్చి నువ్వు సత్యాన్ని పొందకుండా నువ్వు ఈ భూమి నుంచి వెళ్ళిపోవడం అటువంటిది, చిల్లర విషయాలకి టైం ఖర్చు పెట్టేసి ఇస్తే అలా నీ శరీరాన్ని నువ్వు పాడు చేసేసుకుంటావా, చిల్లర విషయాలకి నీ టైంని కాలాన్ని ఖర్చు పెట్టేస్తావా, తల్లి తల్లి దివ్య ఆ దివ్య స్థితి, ఆ తల్లిలాగా రెండు చేతులు, తల్లికి ఎంత ప్రేమ ఉంటుందమ్మా మన రూపం, మనం అంటే ఈ రూపానికి ఆ రూపానికి ప్రేమ, రూపానికి సంబంధించింది కదా ప్రేమ ఆ అనుబంధం. ఈ రూపం సుఖపడితే చాలు, ఎక్కడ బాగుంటే చాలు అని ఆ తల్లి 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 ప్రేమ కంట ఆ దివ్య స్థితి యొక్క అది కూడా తల్లి కంటే గొప్పదంట. దివ్య తత్వం, ఆ తత్వం ఇంకా గొప్పదంట. ఆ దివ్య తత్వం
కదా అంటే అలా అలా చూసుకుంటే అంటే తల్లి కన్నా గొప్పది అంటే మరి అంటే శరీరం అంటే తల్లి గర్భంలోంచి వచ్చింది కానీ మరి మనసు వచ్చింది చైతన్యంలోంచి కదా అంటీ, అంటే జీవుడు వచ్చింది చైతన్యంలో నుంచి శరీరం తల్లి గర్భంలోంచి వస్తుంది. అందుకే నాన్నగారు మీకు అంటే గర్భంలోంచి వచ్చినప్పుడు గర్భంలోంచి వచ్చి అంటే దేహ ప్రారంభం, తల్లిదండ్రులు తల్లిదండ్రులు మనకి ఏం చేయగలరు, శారీరకంగా సౌకర్యం చూడగలరు, మనం సుఖంగా ఉన్నామా లేదా చూడగలరు, మనల్ని ప్రేమగా ఆప్యాయంగా పెంచగలరు. కానీ మన నిజమైన శ్రేయస్సు అంటే మన నిజమైన ఇంటికి చైతన్యం దగ్గరికి తీసుకెళ్లేది మరి ఒక్క సద్గురువే కదా అంటే, అంటే తల్లికి మించిన అంటే తల్లికి అటాచ్మెంట్ తో కూడిన ప్రేమ ఉంటుంది ఆయనకి, స్వచ్ఛంగా ఇంకా పవిత్రమైన ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు అంచేత. అందుకే మనందరం అంత బ్లెస్డ్ అంటే ఆయన సమక్షంలో ఉండడం అనేది వెలకట్టలేండి. అందుకే ఆంటీ
అదే నువ్వు చెబుతా ఉంటే ఒక మాట గుర్తొస్తాను దోష, ఇప్పుడు మనం తల్లి దీవిస్తుంది కదా మనల్ని, ఎలా దీవిస్తుంది అంటే కలకాలం చిరకాలం ఉండాలని. తల్లికి కోరిక ఏంటంటే మనం చిరకాలం కలకాలం వాళ్ళ కన్నుల ముందు ఉండాలని ఎక్కువ దీవిస్తుంది కదా. మరి మరి ఇక నీ హృదయంలో ఉన్న పరమ సత్యం, ఒకసారి అన్నారు నీ హృదయంలో ఉన్న పరమ సత్యం నిన్ను దీవిస్తాంది. ఏమని దీవిస్తానంటే నువ్వు కలకాలం చిరకాలం ఉండాలని. అసలు ఇక్కడ లాజిక్ చూడు, అందం చూడు. తల్లి కలకాలం చిరకాలం ఉండాలని తల్లి దీవిస్తుంది. ఏ మన హృదయంలో ఉన్న మహాసత్యం కూడా మనం కలకాలం చిరకాలం ఉండాలని దీవిస్తుంది. ఈ కలకాలం చిరకాలం ఎలా ఉండాలని దీవిస్తుంది తల్లి, రూపం. కానీ మన హృదయంలో ఉన్న ఆ మహాసత్యం ఏమని దీవిస్తుంది, కలకాలం చిరకాలం అంటే
అంటే దేహం వెళ్ళిపోవడం,
అంటే ఎప్పుడు శాశ్వతంగా మనం ఉండే స్థితిని పొందాలి. అసలు ఏ అద్భుతం అసలు
అంటే ఇమ్మోర్టల్ అన్నమాట, అంటే ఫ్రమ్ మార్టాలిటీ టు ఇమ్మోర్టాలిటీ అంటే అదే అంటే ఆశతోమ స్వర్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అంటారు కదా, అంటే మృత్యులోంచి అమృతత్వంలోకి, అంటే అమృత స్థితిలో నువ్వు పర్మనెంట్ గా ఉండిపోవాలని ఆయన కోరుకుంటారు. కోరుకోవడమే కాదు కదా అంటే అక్కడికి తీసుకెళ్ళడం కదా.
ఇన్ని చెప్పి ఇన్ని చెప్పి పార్బరానంద గారు అంటారు, నేను వెళ్ళిన దూరం చాలా తక్కువగా ఉంది, నేను వెళ్ళవలసిన దూరం ఇంకా చాలా ఎక్కువగా ఉంది అంటారు ఇన్ని చెప్పి.
అవునండి అవును. అంటే అంటే ఇక్కడ అంటే ఆశ్చర్యకరమైనది ఏంటి అంటే ఇప్పుడు సాధన 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 అనుకుంటారు అనుకుంటారు కదా జనరల్ గా, అసలైన సాధన హృదయంలో ఉన్న వస్తువు తాలూకు మన రుచి చూసాకనే అసలైన సాధన అంట అండి.
అవును అవును.
అప్పటిదాకా అన్ని కుప్పగొంతులే అన్నారు, ఎందుకంటే మనసు నిజమనుకుని మనసుతో చేసేదే కదా ఏది చేసినా.
అవును,
హృదయంలో ఉన్న అమృతత్వం ఎంతో కొంత మనం రుచి చూసినప్పుడు ఓ ఇది కదా నిజం ఇది నిజం కాదు అనే వ్యత్యాసం తెలుస్తుంది.
ఎప్పుడు అందుకే కదా
స్థిరత్వం పొందడానికి చాలా చాలా టైం పడుతుందండి.
అందుకే కదా నాన్నగారు భజనలు చేయండి పూజలు చేయండి.
అవును అవును.
భజనలు చెయ్యండి పూజలు చెయ్యండి వ్రతాలు చెయ్యండి గుళ్ళకి వెళ్ళండి గోపురాలకి వెళ్ళండి అసలు ఏమీ ఎక్కడ మనల్ని ఆగనివ్వలేదు అసలు నాన్నగారు.
అంటే ఒకటే అండి అయ్యి బహుశా అవ్వకుండా ఇక్కడికి రాలేదేమో, అంటే స్టెప్ వైజ్ స్టెప్ వైజ్ కదా అండి. ఇప్పుడు ఒక క్రమశిక్షణ కోసం అవన్నీ పెట్టారు, ఎందుకు మనసు క్రమశిక్షణ లేకపోతే అసలు అంతర్ముఖ జీవితం రాదు కాబట్టి. అంటే అంతర్ముఖ జీవితం తెలిసి లోపల ఉన్న వస్తుతాలకు వైభవం ఎంతో కొంత రుచి చూసిన తర్వాత వాటి పట్ల ఆపేక్ష పోతుంది, అంటే వాటి పట్ల ఇంట్రెస్ట్ మెల్లగా తెలియకుండానే ఊడిపోతుంది. అంటే దీని వైభవం అట్టిదంటి, అంటే ఆ యువతి తాత్కాలికగా చేసినా కూడా నిజమైన అన్నిటన్నట్టు లోపల ఉన్న దాని వైభవం కనిపించాక ఇవన్నీ కూడా కృత్రిమమైన అర్థమైపోతుంది మనసుకి. ఇంకా లోపల రుచి చూసిన తర్వాత మిగిలిన వాసనాక్షయం మాత్రమే అంటి.
అవును,
ఇప్పుడు లోపల రుచి చూడకుండా అసలు అంతర్ముఖ జీవితమే రాదు. అంతర్ముఖ జీవితం వచ్చాకనే అసలు ఆధ్యాత్మిక జీవితం ప్రయాణం. అందుకే పాల్గొంటున్న ఇంకా అంటే చాలా ఉంది అన్నది, అంటే వాసనాక్షయం పూర్తిగా అవ్వకుండా ఆ స్టేట్ లో పర్మనెంట్ గా ఉండలేము, ఎందుకంటే వాసన బయటకు తీసుకొచ్చేస్తుంది అది. అందుకే ఆయన సమక్షం, అందుకే అది ఆధారపడింది. ఇప్పుడు మనం స్వతంత్రం అలా అవ్వాలి అందులో అన్నది నాన్నగారు అందుకే అండి. అంటే ఆయన ఆయన సమక్షంలో వచ్చిన శాంతి ఒకెత్తు, సొంతం చేసుకోవడం ఒకెత్తు.
సొంతం చేసి స్థిరపడితేనే సొంతం చేసుకోగలం
అంతే. అవును అవునండి, అవును.
చచ్చిపోయిన గొర్రెల్లా ఉంటే సొంతం చేసుకోలేము ఇంకా.
ఇంకా చేసుకోలేం మరి. అంటే అంటే ఇప్పుడు విడిచిపెట్టే ప్రసక్తే లేదు పుల్లోడులో, బట్ మాంసం ముక్క కరెక్ట్ కానీ
మీరన్నట్టు
మళ్ళీ ధ్యాస అక్కడి నుంచి ఇప్పుడు ఎలా అయితే పాల్గొంటని చెప్పాడో ధ్యాస అక్కడి నుంచి మనకు తప్పకూడదు అండి. తప్పితే మీరన్నట్టు తప్పిడు గొర్రెలే.
ఒకటి తప్పిపోయిన గొర్రెలు ఏ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ రెండోది ఏంటంటే బద్ధకం. నాకు బద్ధకం ఎక్కువ, నాకు బద్ధకం ఎక్కువ అన్నారు. అంటే ఏకాగ్రతగా నా దృష్టిని అక్కడ ఉంచలేకపోతున్నాను, అంటే నా బద్ధకం అంటే విషయం తెలిసి కూడా లోపల టేస్ట్ చూసిన తర్వాత అటు ఇటు వెళ్ళిపోవడం, ఆ టైంని కేటాయించకపోవడం. ఆ ఏకాగ్రత ఎలా ఉండాలో వివరాలు ఇచ్చారు కదా ఐన్స్టీన్ లాగా.
అంటే ఆహా, మన మన బలహీనత అక్కడ ఉందని అది ఆయనే మళ్ళీ పైకెత్తి చూపించి అది ఎలా పరిష్కరించాలో కూడా చూపించారు.
అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆరు నా గురించి ఏమనుకుంటున్నారు, ఈరు నా గురించి ఏమనుకుంటున్నారు ఈ గొడవ. ఇంకోటి ఏంటంటే నేను సాధన చేయలేకపోతున్నాను, లేకపోతే నేను అడవలేకపోతున్నాను, నేను శాంతిని పొందలేకపోతున్నాను అనుకుని భయాలు పెట్టుకుని నీ మనస్సుకి నీ అంతటా నువ్వే నీ మార్గానికి అడ్డు తగులుతున్నావు అన్నారు. అది కూడా మెయిన్ పాయింట్ సార్.
చాలా మెయిన్ అండి, చాలా మెయిన్. ఎందుకంటే ఏదైనా తలంపులే, బాగుందనేది తలంపే, బాగాలేదనేది తలంపే. అందుకే ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి, నెగిటివ్ థింకింగ్ వద్దు అని వివేకానంద, ఎవ్రీథింగ్ ఇన్ వివేకానంద ఈజ్ ఓన్లీ పాజిటివ్ అనేవారు కదా. అంటే అసలు నెగిటివ్ తలంపు ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. ఇప్పుడు అంటే పాజిటివ్ దృక్పథంతో మనం ఉండి అసలు నెగిటివిటీని మనం ఎంటర్టైన్ చేయలేదు అనుకోండి అంటే అప్పుడు లోపల మరి బలం పెరుగుతుంది. నెగిటివ్ తలంపులతో మనం వెళ్తే ఏమవుతుందంటే తెలియకుండానే మన బలహీనం చేస్తుంది. అందుకు నేను చేయలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, నాకు కుదరదు, నాకు నేను పొందలేను అనేదంతా కూడా మళ్ళీ మనసు గారిది. అసలు దాని జోలికి మనం వెళ్ళకూడదు. అది మీరన్నట్టు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, జీవితం పొడుగునా దీంతోనే వెళ్ళిపోతాయండి చాలా జీవితాలు. అసలు ఇతరులు ఉన్నారా అనేది మాత్రం మనం అసలు ఇతరులు లేరు, మనల్ని మనం సంస్కరించుకోవడం తప్ప మనకి ఇక్కడ ఇంకో పని లేదు. ఇతరులు, ప్రపంచం కేవలం అద్దం లాంటిది, కేవలం మన మొహం మీద ఉన్న దుమ్ము చూపిస్తుంది తప్ప ప్రపంచం మంచిది కాదు, చెడ్డది కాదు. ఆ మాట గుర్తు పెట్టుకుని మనల్ని మనం సంస్కరించుకుంటూ మన టైం ఉపయోగించుకోవాలి తప్ప ఇంకో రెండో దృక్పథంతో మన మనసు మనం అసలు ఉండకూడదు అండి. మీరన్నట్టు అందుకే ఐన్స్టీన్ ఏకాగ్రత మనకు అవసరం. అంటే ఏకాగ్రతలు అతి తప్పుతాం అండి మీరు అన్నట్టు. అంటే నిరంతరం చైతన్య ధ్యాసలో మనం లేకపోతే మనసు అటు ఇటు వెళ్ళిపోవడం సహజం కదా.
అవును,
అందుకే ఏక చింతన అన్నారు. అంటే నిరంతరం నువ్వు ఏది చింతిస్తున్నావు అదవుతావు కానీ నువ్వు ప్రపంచాన్ని చింతిస్తూ మనం చైతన్యాన్ని పొందుతాం అనుకోవడం అవివేకం కదా.
అవును,
అంటే ఇక్కడికి ఒక వైపు వెళ్ళాలనుకుని ఇంకో వైపు ప్రయాణం చేస్తే ఇక్కడికి ఎలా వస్తావు?
అవును
చెప్పండి.
అదే నువ్వు అదే నేను ప్రయాణించవలసిన దూరం ఎక్కువగా ఉంది, వెళ్ళిన దూరం తక్కువగా ఉంది. హృదయ సౌందర్యాన్ని చూడాలంటే 1000 కళ్ళు ఉండాలి అన్నారు. మీ దృష్టిని కొంచెం లోపలికి తిప్పుకోండి, మీ చూపును కొంచెం లోపలికి తిప్పుకోండి, అక్కడ నుంచే చిరునవ్వులు అందుతాయి. నవ్వితే అందంగా నవ్వాలంట, చిన్నగా నవ్వాలంట. మనసు బాహ్యముఖానికి వచ్చేసేటట్టుగా నవ్వకూడదంట. అక్కడ నుంచే మీకు జ్ఞానం ఉదయిస్తుంది. అంటే నీ కేంద్రం నీ లోపలే ఉంది, నువ్వు పొందవలసింది లోపలే ఉంది. అక్కడి నుంచే జ్ఞానం ఉదయిస్తుంది. నీ కేంద్రంలోకి నువ్వు వెళ్ళిపోగలిగితే అసంతృప్తి కానీ, అంధకారం కానీ, భయం కానీ, సంశయాలు కానీ నిన్ను తాకవు. ఎప్పుడు? నీ కేంద్రంలోకి నువ్వు వెళ్ళిపోగలిగితే. మనిషి పోరాటం ఇక్కడే ఉందంట. ఏదో కొరత, ఎటు చూసినా అశాంతి, భయాలు, అనుమానాలు, ఇవన్నీ నిన్ను పీడించకుండా ఉండాలంటే నీ లోపలికి నువ్వు వెళుతూ ఉండు. ప్రతి దానికి పరిష్కారం అదేనే.
ఇంకా లోపలికి వెళ్ళడం తప్ప వేరే సొల్యూషన్ లేదా అండి?
అసలు నువ్వు బహిర్ముఖంగా ఉంటే ఎంత కాలమైనా ఇవి నిన్ను పీడిస్తానే ఉంటాయి. నువ్వు లోపలికి వెళ్తూ ఉంటే ఆ పీడ అంతా నీకు వదిలిపోతుంది. నువ్వు కొంచెం లోపలికి వెళ్ళు, ఇంకా కొంచెం, ఇంకా కొంచెం, ఇంకా కొంచెం నాన్నగారు అన్నాం, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళు, ఇంకా డీపిన్ నవ్వు, ఇంకా లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్తే బయటికి, లోపలికి వెళ్ళేది బయటికి పరిగెత్తి వచ్చేందుకు కాదంట. ఈ పాయింట్
చాలా బాగు. లోపలికి వెళ్ళేది బయటికి పరిగెత్తడానికి కాదు.
బయటికి పరిగెత్తడానికి కాదు, లోపల ఐక్యం అవడానికి.
అవును, బాగుంది, ఎక్సలెంట్ అండి. ఎన్ని అందాలు ఆయన సంభాషణలో, ఎన్ని అందాలు.
ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే నువ్వు దీర్ఘంగా వెళ్ళు, నువ్వు సుదీర్ఘంగా వెళ్ళు. సత్యం ఎంత లోపలికి ఉందో అంత లోపలకు వెళ్ళు. ఎక్కడ దాకా వెళ్తావు నువ్వు? సత్యం లోపలికి ఎంత లోపలికి ఉందో అంతవరకు వెళ్ళు. నీ లోపలకు చూసుకో. నీ లోపలకు వెళ్లే కొద్దీ సత్యం తాలూకు గుర్తులు నీకు తెలుస్తూ ఉంటాయి. సత్యం జాడలు నీకు తెలుస్తూ ఉంటాయి. ఏమందమో చూడు, సత్యం జాడలు. ఆ సత్యంలో ఉన్న అందాలు నీకు అందే వరకు వెళ్ళు. ఎక్కడ నేను ఎంత అసలు అద్భుతం
చూడంటే. ఇది కూడా చెప్తారు కదా అంటే, నువ్వు ఒక గడ్డపారిక్కడ, ఒక గడ్డపారిక్కడ అలా కాదు, వేసిన చోటే మళ్ళీ 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 నీకు నీరు పడే వరకు నువ్వు అసలు డైవర్షన్ లేకుండా వేసిన చోటే వేస్తూ ఉండన్నారు. అంటే అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అంటే ఆధ్యాత్మికంగా కూడా అంటే ఎక్కడో ఏదో ఉంది, ఇంకా ఎక్కడో ఏదో ఉంది అనేది అదో అదో మధ్య. ఇప్పుడు అంటే మన సంతృప్తిగా అదే పీకల దాకా మనకి నీరు ఉండి నీరు కోసం వెతుక్కున్నట్టు నాన్నగారు మనకు అందుబాటులో చేశాక మనం ఇంకా స్థిరపడకపోతే దీనికి మించిన అవివేకం లేదు ఇంకా
లేదు. అంటే ఇప్పుడు నాన్నగారు ఒకసారి చెప్పారు, మనం నాన్నగారు మత్తులో ఉన్నాము షా. ఇప్పుడు మనం ఇప్పుడు చలం గారు శ్రీశ్రీ గారికి ఉత్తరం రాశారంట. ఏమని రాశారంట? ఒకసారి రండి, ఇక్కడ అరుణాచలం కొండ ఉంది, భగవాన్ ఉన్నారు, ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళండి అని శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ గారికి చలం గారు ఉత్తరం రాశారంట. ఉత్తరం రాస్తే అప్పుడు శ్రీశ్రీ గారు ఏమన్నారంట, నేను ఇప్పుడు రాలేను, నేను నీ ఉత్తరం చదువుతా ఉంటే నేను మత్తులో ఉన్నాను, మందు మత్తులో, ఈ మద్యం మత్తులో ఉన్నాను నేను. నేను మద్యం మత్తులో ఉండి నీకు సమాధానం రాస్తున్నాను, నేను ఇప్పుడు రాలేను అని చెప్పేసి శ్రీశ్రీ గారు మళ్ళీ చలం గారికి ఉత్తరం రాస్తారంట. అప్పుడు చలం గారు ఏమని రాస్తారంటే, నువ్వు మద్యం మత్తులో ఉండి నాకు రాసే ఉత్తరం, కానీ నేను కూడా మత్తులోనే ఉన్నాను, కానీ ఈ మత్తు అరుణాచలేశ్వరుడు మత్తు. ఈ మత్తు, ఈ మత్తు, ఆ మత్తు వల్ల నీ దేహం పోతుంది, నీ జీవితం పోతుంది, కానీ ఈ మత్తు వల్ల నా జీవితం వికసిస్తుంది అన్నారంట. నా జీవితం వికసిస్తుంది, జీవితం వికసిస్తుంది. ఏ ఎప్పుడో వస్తానని నువ్వు చెబుతున్నావు కదా, ఏ అరుణాచలం కొండ ఎప్పుడు ఉంటుంది, నువ్వు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నావు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు ఉండవు. ఈ కొండ ఎప్పుడు ఉంటుంది కరెక్టే, కానీ నువ్వు ఉండవు కదా, అందుకని నువ్వు వచ్చి చూసి వెళ్ళు. ఏ కానీ అరుణాచలేశ్వరుడు మత్తు పట్టుకున్నా నాకు, కానీ ఈ మత్తులో నన్ను, ఈ మత్తు నన్ను వికసింప చేస్తుంది, నన్ను జ్ఞానిని చేస్తుంది, నన్ను తరింప చేస్తుంది మత్తు అని చెప్పేసి చలంగారు సమాధానం రాశారంట. అలాగా ఇప్పుడు మనం చలంగారు మత్తులో ఉన్నాం. మత్తు 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 ఎక్కడ తెలిసిపోతుందా, మత్తు జ్ఞానం దగ్గర తీసుకుపోతుంది,
అదే లోతు, లోతు లోపలికి
డీపెన్ అయిపో. ఆ మత్తులోంచి మనం బయటకు రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకొకరు ఎవరో అక్కడ ఏదో చేస్తున్నారు, అక్కడ ఏదో గొడవ, అక్కడ ఏదో స్వామీజీ ఇంకెసలో, ఇలాగా డీవియేషన్ అక్కర్లేదు.
ఆ డీవియేషన్ అయితే అనవసరం కదండి, మళ్ళీ బయటకు తీసుకురావడం అంటే
అంతే, టైం వేస్ట్ చేసుకోవటం తప్పితే ఏమీ లేదు.
అంతే అసలు ఏమీ
లేదు. ఇంకొంచెం లోపలికి వెళ్ళు, ఇంకొంచెం డీప్ నవ్వు, బయటకు పరిగెత్తేది నువ్వు లోపలికి వెళ్ళటం, బయటికి పరిగెత్తటానికి కాదు. నువ్వు దీర్ఘంగా వెళ్ళు, సత్యం ఎంత లోపల ఉన్నావో అంతవరకు వెళ్ళు, నీ లోపలకు చూసుకో. నీ లోపలికి వెళ్లే కొద్దీ సత్యం తాలూకు గుర్తులు నీకు తెలుస్తూ ఉంటాయి. ఇది అసలు మీ దృష్టిని లోపలికి తిప్పుకోమని, మీ చూపుని లోపలికి తిప్పుకోమని మేము చెబుతా ఉంటే మీకు అక్కర్లేని గొడవలు, అవసరం లేని గొడవలు మీకు ఎందుకు ఒక్క క్యాకేశారన్నమాట. అసలు ఎందుకు వస్తున్నాయి మీకు అవసరం లేని గొడవలు? ఎందుకంటే మీరు చేసుకోవలసింది లోపలే ఉంది, మీరు పొందవలసింది లోపలే ఉంది. అదే సత్యం, అదే అనంతం, అదే శాశ్వతం. అక్కడే అందం అంతా అక్కడే ఉంది. అందం అసలు అందం గురించి వర్ణించి ఉరి ఏ అందం గురించి అసలు ఎంత అలా వర్ణించారు అని
మామూలు
అందం, అసలు అందం నిజంగా ఆయన నడుస్తా ఉంటే అంత అందం కదా. ఇప్పుడు ఆ చిరకాలం కలకాలం అంటే మరి, ఇప్పుడు నాన్నగారు చిరకాలం కలకాలం ఉంటారు కదా ఉషా,
అంతే కదా అంటే, అంతే కదా
అనుకోవడంలోకి ఎవరైతే తెలుసు. మరి గౌతమ బుద్ధుడు 2000 సంవత్సరాలు అయింది భూమి మీదకి వచ్చి, శంకరాచార్యుల వారు 1500 సంవత్సరాలు అయింది, మరి భగవాను 1000 సంవత్సరాలు అయింది, మరి నాన్నగారు ఇంకా అందరూ కూడానే అచ్చరకాలం కలకాలం ఉండాలని చెప్పేసి ఆ దివ్య తత్వం, ఆ మహాతత్వం మనల్ని ఆశీర్వదిస్తాంది అన్నారే.
అది అంటే ఆయన అనుగ్రహం వస్తే ఇప్పుడు చేతికి తాకితే స్పర్శ మీకు ఎలా తెలుస్తుందో అంతలా మీకు లోపల భగవంతుడి తాలూకు టచ్ మీకు తెలుస్తుంది అని చెప్పడం, ఆ టచ్ మన అందరినీ టచ్ చేశారంటే అంచేత అదే లోపల ఒక్కసారి ఆ జ్ఞానాగ్ని అంటించిన తర్వాత అసలు ఇంకా అది వెనక్కి తిరిగి చూడడం ఉండదు
అంటే
ఉండదు. అంటే మీరన్నట్టు మన అంటే దృష్టి మళ్లించకుండా మనం అక్కడ ఉండగలిగితే తొందరగా పని అయిపోతుంది, ఏం పడుతున్నా అంతకు మించి ఏం లేదు.
తత్వం యొక్క ఒడిలో విశ్రమించి ఉన్నాను, అక్కడ ఉన్న అమృతాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ టైంలో గతంలో జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుందామంటే అవి చేదు జ్ఞాపకాలంట. గతంలో ఏముంది, గతంలో భవిష్యత్తులో వచ్చే కష్టత్రయాలంట, అవి రెండు కూడా ఆగిపోయినాయి. మనసు అన్ని కొంచెం కొంచెం కాకుండా అన్ని ఒకేసారి ఆగిపోయినాయి అంట. ఇంకా అన్ని సడన్ గా ఆగిపోయినాయి. నాకు నాకు స్వేచ్ఛ లభించింది, మాటలతో చెప్పలేని సుఖంలో ఉన్నాను. మీ సుఖం ఎలా ఉంది అని అడిగారనుకోండి మీరు, మనసుతో ఊహించలేను, మాటలతో చెప్పలేను, సుఖం పట్టుకున్నాను అనటం కన్నా దానంతటదే సుఖం వరించి వచ్చింది అని చెప్పడం బాగుంటుంది. చూడు ఎంత బాగుందో. అంటే సుఖం ఎలా ఉంది అడిగితే అది మాటలతో చెప్పలేను, మనసుతో ఊహించలేను. సుఖం పట్టుకున్నాను అనటం కన్నా దాని అంతటది వచ్చింది అని చెప్పడం బాగుంటుందంట.
అవును అవును, ఎందుకంటే మనసు తెచ్చుకున్నది కాదు, అది వచ్చి వరించింది,
వచ్చి వరించింది. అప్పుడు ఎలా ఉందంటే ఈయన మనసు ఈ సమస్త సృష్టిని కౌగిలించుకోవాలని ఉంది. ఈ ప్రపంచాన్ని ఆప్యాయంగా కౌగిలించుకుంటున్నాను అనిపిస్తోంది. అందరినీ క్షమించండి. అందరినీ క్షమించటమే కాదు ప్రేమించాలని అర్థమయ్యింది నాకు. నా హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. ఆ క్షమాగుణం, ఆ పాజిటివ్ థింకింగ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి అప్పుడు.
అంటే పాజిటివ్ అంటే అనుకుంటాను అదే నాన్నగారు అలా అంటూ ఉంటే బాగుంది అనిపించేది, కానీ అసలు మనం కొంచెం డీప్ గా ఆలోచిస్తే పాజిటివ్ థింకింగ్ లో జ్ఞానం మార్గం సునాయాసంగా జరుగుతుంది. ఎందుకంటే నెగిటివిటీ ముందు పోతే పాజిటివిటీ వల్లే ఎల్లగలం లోపలికి లేపితే అసలు అది బయటకు తీసేస్తా ఉంటుంది మనం.
అవును.
అండ్ మీరన్నట్టు పాజిటివ్ గా ఉంటేనే క్షమ జరుగుతుంది.
అవును,
అంటే ఫర్గివ్నెస్ ఎవరికి సాధ్యం అంటే పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకే సాధ్యం.
లేకపోతే సాధ్యం కాదు. ఇంకా
కాదు. అవును.
ఇంకేంటమ్మా ఇంకా నాన్నగారు చుట్టూ
అసలు చాలా పాల్గొంటుంది, చాలా వైభవంగా ఉందండి. ఐ మీన్ అదే నాన్నగారు అనేవారు కదా సముద్రంలో అంటే అసలు భలే ఈ ఉదాహరణ నాన్నగారు చెప్పింది కూడా చాలా డీప్ గా ఉంటుందండి. ఇప్పుడు మీరు సముద్రం ఒడ్డు నుంచుని ఆ వచ్చే తుంపల్ని ఆస్వాదిస్తున్నారు. అంటే మన గురువు సమక్షంలో ఉండడం ఎటువంటిది అంటే మనం సముద్రం ఒడ్డు నుంచుంటే అంటే సముద్రాన్ని చూస్తున్నాం, సముద్రాన్ని చూస్తున్నాము, సముద్రం ఓరు వినిపిస్తుంది, సముద్రంలో తుంపర్లు కనిపిస్తున్నాయి, ఆస్వాదిస్తున్నాము, ఆనందిస్తున్నాము. అబ్బా ఎంత వైభవం, ఎంత బాగుంది అనుకుంటున్నాము. ఏ అయ్యి బాబు ఎంత వైభవం అనుకుంటున్నాము. అవన్నీ జరుగుతున్నాయి ఎందుకు, ఒడ్డు నుండి చూస్తున్నాం కాబట్టి. ఏ దానికి తుంపర్లు మన మీద పడితే అది ఆస్వాదించి అబ్బా ఎంత ఆహ్లాదంగా ఉంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆగిపోకండి. మెల్లమెల్లగా ఆ సముద్రంలో అడుగులు పెట్టండి. ఎలా పెడతారు? ఉడికే ఏదో అడుగు కాలు వేసి తీసేయడం కాదు, నడవండి. ఎప్పటి వరకు నడవాలంట? ఆ సముద్రంలో నడిచి ఏదో ఒక చోట కొంత నడిచిన తర్వాత ఏదో ఒక చోట సడన్ గా గ్రౌండ్ ఉండదంట అండి. మనం అడుగులు అయిగా కొంత దూరం వెళ్తే సడన్ గా ఇంకా అడుగు పడకుండా అగాధంలోకి వెళ్ళిపోతామంట. ఇంకక్కడ నువ్వు అడ్రస్ ఉండవన్నారు
చూడు మరి,
అక్కడ దాకా వెళ్ళండి. ఎందుకంటే మనం అడ్రస్ లేకుండా పోవాలి. అంటే ఇక్కడ నుంచి ఆస్వాదించడం కాదు, లోపలికి వెళ్ళండి. ఎక్కడి వరకు నడవాలి? ఏదో బాగుంది నాలుగు అడుగులు వేయడం కాదు, ఎక్కడికైతే అడుగేస్తే ఇంక నువ్వు మళ్ళీ తిరిగి రాలేవు. అగాధంలోకి వెళ్ళిపోండి. అంటే ఆ అగాధంలోకి వెళ్ళాక మనం ఆయన ఒకటవుతామంటే ఇంకప్పుడు ఈ ఇండివిజువల్ ఇంకా అంటే వ్యక్తిగతంగా ఈ అహంకారగతంగా ఉన్న నేను పూర్తిగా ఆత్మకారం చెందడం, ఐక్యం పొందడం, ఇంకా అంత ఉన్నది ఒకటే అనేది మనకి అనుభవ పూర్వకంగా తెలియడం.
అవును,
మీరన్నీ తప్పుడు దాకా డీపెన్ యువర్ సెల్ఫ్ అంటే తప్పిపోయిన గొర్రెల్లో ఇంకా ఉండడం కాదు, అక్కడ స్థిరపడి ఉండడం మనం చేయవలసింది. అంటే మీరు అన్నట్టు అంటే మనం ఊరికే ఏదో మాటలు చెప్పుకోవడం కానీ వర్క్ అంతా ఆయన చేసి వెళ్ళారంటే మనం ఊరికే చెప్పుకుని కాలక్షేపం చేస్తున్నాం అంతే.
అది నాన్నగారే చెప్పారు కదమ్మా, అన్న మీరు ఏం సాధన చేస్తున్నారు అని మా భక్తులు, మీ భక్తులు ఏం సాధన చేస్తారు అని ఒకరు అడిగారు. మీరు ఏం సాధనలు చెప్పట్లేదు మీ భక్తులకి, వీళ్ళకి ఏమి సాధనలు లేవు అన్నారు ఒక పెద్ద మనిషి వచ్చి. అయితే అప్పుడు నాన్నగారు అన్నారు, మా భక్తులు భగవాన్ కబుర్లు చెప్పుకుంటారండి సరిపోతుందండి అదే సాధన అన్నారు. హలో, మా భక్తులు భగవాన్ కబుర్లు చెప్పుకుంటారండి అదే సాధన అని అన్నారు నాన్నగారు. గుర్తుందా నీకు?
అంటే ఒకటే అండి, ఇక్కడ ఏమవుతుందంటే భగవాన్ సబ్జెక్ట్ అంటే ఎంత డీప్ అంటే ఇప్పుడు ప్రశ్నించే ఎవరైతే అంటే సాధకుణ్ణి ప్రశ్నించడం కదా.
అదే
అంటే సాధకుడు ఉండి సాధన చేయడం కాదు, అసలు సాధకుడు ఉన్నాడో లేదో ప్రశ్నించడం. అయితే ప్రశ్నించడం ఒక ఎత్తు అండి, సాధకుడు లేడు అని అనుభవపూర్వకంగా ఆయన సమక్షంలో తెలియడం ఒక ఎత్తు.
అవును అవును, అంటే సాధన చేసేది మనసే కదా. ఆయన చెప్పింది ఏంటంటే సాధన చేసేది మనసే కదా, ఆ మనస్సుని ఆ మనసు ఎక్కడి నుంచి వస్తుందంటే నీ లోపల నుంచే వస్తుంది. నువ్వు పొందవలసింది కూడా నీ లోపలే ఉంది. ఆ లోపల వెతుకు, లోపల వెతుకు, ఆ లోపలికి మళ్ళించు. ఇంకా సాధన అంటే నువ్వు బయట ఏదో చేసేది కాదు, ధ్యానం కాదు, జపం కాదు, పూజలు కాదు, పునస్కారాలు కాదు, ఇదేది కాదు. అలా నువ్వు ఎంతకాలం చేసినా కొంచెం కూడా నీకు అభివృద్ధి రాదు.
అందుకే అండర్స్టాండింగ్ ఈజ్ యోగా, అండర్స్టాండింగ్ ఈజ్ యోగా. మీరు నొల్లేసుకోవక్కర్లేదు, అర్థం చేసుకోండి చాలు, నొల్లుకోవక్కర్లేదు, కేవలం అర్థం చేసుకోండి. అంటే చిన్న చిన్న వాక్యాల్లో ఎంత అద్భుతం అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు మహాత్ములందరూ చాలా చెప్పారు, అదంతా ట్రూత్ వివరంగా. అంటే సీతాఫలం గుజ్జు తీసి పెట్టినట్టు పెట్టారు, మన అచ్చిపండు నోట్లో పెట్టినట్టు పెట్టారు, పక్క తీసి ఒలిసి మన నోట్లో పెట్టారు. అయితే ఎందుకంటే ఇప్పుడు లోపల హృదయంలో తాలూకు మనకి ఎంతో కొంత రుచి దొరికిన తర్వాత అసలు మనసు అటు వైపు ప్రయాణం చేయకుండా ఉండలేదు అన్నారు.
ఉండలేదు, ఆకర్షించుకుంటుంది లోపల నుంచి ఇప్పుడు నీకు ఇప్పుడు అడ్డొస్తున్నాను నీ మాటకి. ఒక ఉదాహరణ చెప్తాను నీకు ఉష, ఇప్పుడు మనం ఇప్పుడు ఈ సత్సంగం ఇనివారు అందరూ కూడా ఒక్కసారి దేవుడు అనుకోండి, దేవుడు అనుకుంటే పూర్వం నాన్నగారు పరిచయం అవ్వక ముందు మనకి దేవుడు అనుకుంటే మన మనసు ఎక్కడికి వెళ్ళేది? ఏదో రాముడు అంటే ఇష్టమైన వాళ్ళు, కృష్ణుడు అంటే ఇష్టమైన వాళ్ళు, కృష్ణుడి దగ్గరికి పలానా చోత గుడి ఉంది, గోపురం ఉంది, రాముడు విగ్రహం, ఇలా అంటే బయట ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేది దేవుడు అనుకోగానే. ఇప్పుడు దేవుడు అనుకో ఎక్కడికి వెళ్తుంది?
హృదయంలోకి వెళ్తుంది.
అది రూటును మార్చేసి రూటును మళ్ళించేశారమ్మా. ఇది ఎంత అదృష్టవంతులు అమ్మా మనం.
అసలు ఇంకా అదే అంటే అందుకే ఇంక మనం మాటలు చెప్తే దాని వైభవం తగ్గిపోతుంది అన్నారు చూడండి.
తగ్గిపోతుంది.
మహాత్ములు ఏది చెప్పినా మీరన్నట్టు నాన్నగారు చెప్పింది తప్ప మనకేమీ తెలియదు అసలు. అంటే వాళ్ళ గురించి వాళ్ళ వైభవం కూడా నాన్నగారు చెప్తేనే తెలిసింది మనకి. అదే ఒక్క మాటలో చెప్పారు కదండి, ఎన్ని మీరు ఎంత చదువులు చదువుకోండి, ఎంత డిగ్రీలు తెచ్చుకోండి, ఈ మాట ఎవరన్నా చెప్పగలరా? అసలు ఇటువంటి మాట ఉంటుందా అని రామకృష్ణుడు మాట అంటారు కదా, ఎవరైతే నేను నేను అని నువ్వు అంటున్నావో ఆ నేను నేను కాదు అని నువ్వు తెలుసుకోవడమే మోక్షం అని.
అవును అవును,
అర్థమైతే ఎంత సింపుల్ అంటే ఇది, అది నేను కాదు అని నీకు అవగాహన వస్తే అయిపోయిందంటే పని.
అవును అవును, ఇప్పుడు భగవాన్ కూడా పాల బ్రంటన్ గారికి విషయం చెప్పారు, అది నీ లోపల నుంచే వస్తాను కదా, రక్త మాంసాలతో కూడిన శరీరం నువ్వు కాదు కదా, ఈ మనసు నువ్వు కాదు కదా, ఈ మనసు నీ లోపల నుంచే వస్తాను కదా, నీ లోపలికి ప్రయాణం చెయ్యని చెప్పి చెబితే ఈయనకి అయోమయంలో పడిపోతే మళ్ళీ కరెక్ట్ గా మళ్ళీ మధ్యాహ్నం 4 గంటలకు వచ్చి భగవాన్ దగ్గర కూర్చున్నప్పుడు అది లోపల నుంచి ఇన్నర్ గా ఆ మనసు లోపలికి ఎలా మళ్ళించాలి, ఎక్కడిది అంత పని అంతా ఎవరు చేసేసారు? భగవాన్ చేసేసారు చూడు.
కేవలం అంటే అలా అలా చూసుకుంటే అంటే పాల్ బ్రంటన్ ఇండియా రావడం, అసలు చూడండి విచిత్రంగా, ఇప్పుడు పాల్ బ్రంటన్ ఇండియా రావడం, ఏదో మీటింగ్ కోసం రావడం, సర్చ్ చేసుకుంటా సర్చ్ చేసుకుంటా అందరు మహాత్ముల్ని కలవడం, కలిశాక అటు అక్కడ పరమాచార్య దగ్గరికి వెళ్ళి భగవాన్ దగ్గరికి గైడ్ చేయబడ్డం, భగవాన్ దగ్గరికి ఆయన సమక్షంలోకి రావడం, ఆయన సమక్షంలో ప్రశ్నలు అడుగుదాం అనుకోవడం, తర్వాత అనుభవం రావడం లోపలే ఉందని ఆయన సమక్షంలో అవగాహన అయిపోవడం, అంటే లోపల ఉన్న వస్తువు అనుభూతి కలగడం, ఇదంతా కేవలం దయలోనే జరిగింది కదా.
దయలోనే జరిగింది అదంతా.
ఇంకా పాల్ బ్రంటన్ ఎక్కడ ఉన్నాడంటి? అదే చెప్తున్నాను నేను ఇప్పుడు, అంటే ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు ఆయన ఆయన సమక్షంలోకి మనం వెళ్ళడం, ఆయన జీవితం మన జీవితంలోకి ఆయన రావడం, అంటే మౌనంతో అందుకోలేని స్థాయిలో మనం ఉన్నాం కాబట్టి సంభాషించి 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 మనల్ని భౌతికంగా ఆప్యాయత చూపించి ఆదరించి ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి శ్రమపడి ఆయనే తీసుకెళ్లి, ఇంత అంటే సాధన పేరు మీద అంటే పౌడర్ చెరక్కకుండా తీసుకెళ్లడం అనే దానికి అసలు నిలవచ్చు ఉదాహరణ ఆయన. అంటే గురువుల్లో ఎవరన్నా పౌడర్ చెరక్కకుండా తీసుకెళ్లిన వాళ్ళు అంటే అది నాన్నగారు.
అవును అవును,
అంటే ఆయన అన్న మాట పోషించేసుకున్నారండి.
పోషించేసుకున్నారు. అదంతా ఎందుకు, మొన్న జిన్నూరు ఆశ్రమం దగ్గరికి ఒకరు వచ్చారు నాతో భీమవరం నుంచి. ఆవిడ నాన్నగారు నిర్వాణం అయిన తర్వాత రాలేదు ఉషా, మా ఫ్రెండ్ బాగా అలవాటు. నాన్నగారు ఉన్నప్పుడు ఏదో రెండు మూడు సార్లు వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, ఆవిడ ఆయన ఈ ఊళ్ళో భీమవరంలో కొంచెం పెద్ద మనిషి, అమ్మా రాజుగారు బాగున్నారా అలాగా ఇలాగా పిల్లలు బాగున్నారా, ఎందుకంటే వాళ్ళు చాలా మనుషులు మంచివాళ్ళు, నాన్నగారి దగ్గరికి రాలేదు కానీ చాలా మంచివాళ్ళు, కాకపోతే వాళ్ళకి వేరే గురువు ఏదో ఉన్నారు, ఆ గురువు గారిని అలా అలా ఫాలో అయ్యేవారు. సరే మొన్న ఈ మధ్యన ఒక ఇది 10 రోజుల క్రితం జరిగింది, నేను ఆమెను జిన్నూరు తీసుకెళ్ళాను. అంటే నాన్నగారు నిర్వాణం అయిన తర్వాత సరే చూడలేదు ఒకసారి వస్తాను అన్నారు. అయితే వచ్చారు. వచ్చిన తర్వాత నాన్నగారు ఆ సమాధి హాల్లో కూర్చున్నారు షా, ఒక కూర్చున్నారు. అసలు ఇంకా నిజంగా ఒక తన్మయత్వంతో ఆనందంతో ఏదో స్థితిలోకి వెళ్ళిపోయారే, ఆశ్చర్యమా. బయటకు వచ్చి ఆవిడ ఏమంటున్నారంటే, అమ్మ అరుణాచలం వెళ్ళాలి, ఏదో ఈ కరోనా మూల వెళ్ళలేకపోయాము ఏదో చెప్పాను నేను తోవలో. అంటే అరుణాచలం వెళ్ళాలంటున్నారు, భగవాన్ హాల్ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ భగవాన్ ప్రజెన్స్లో అక్కడ మీకు ఏం జరుగుతుందో జిన్నూరులో నాన్నగారి హాల్లో కూడా ఇక్కడ అదే జరుగుతుంది. నేను 3-4 సార్లు నాన్నగారి దగ్గరికి వచ్చాను. వచ్చినప్పుడు అమ్మ బాగున్నావా అనేవారు, రాజుగారు బాగున్నారా అనేవారు, పిల్లలు ఎక్కడున్నారా అని అన్ని మాటలో ఈ మాటల్లో పడి ఆయన దగ్గర శాంతిగానే ఉండేది. కానీ ఆ శాంతి ఏంటి అన్న గ్రహింపు నాకు రాలేదు. కానీ ఈ రోజున వచ్చిందన్నారు షా, ఈ రోజున వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అక్కడ అడగటానికి ఆ రూపం కనిపించట్లేదు కదా, డైరెక్ట్ గా వెళ్ళిపోయి హాల్లో కూర్చున్నాను, మౌనంగా కూర్చున్నాను. ఆ మౌనంలో నిశ్శబ్దంలో నాకు అందవలసింది అందించేశారు జయ. ఇంకెంతకన్నా ఎక్కడికో ఏదో పుణ్యక్షేత్రాలని అదే అని ఇదని ఎందుకు అవన్నీ తిరుగుతున్నారు మీరు, అక్కడ ఏముంది అసలు, ఉన్నదంతా ఇక్కడ ఉంది.
అంటే అలవాటు, అలవాటు ప్రకారం
అంటే ఇప్పుడు అవన్నీ తిరగటానికి కూడా ఒక్కసారి నాన్నగారు కనిపించకపోయేటప్పుడు కూడా అస్తమానం 24 గంటలు ఆయన కళ్ళు, ఆయన రూపం, ఆయన మాటలు అవన్నీ అలవాటైపోయి జిన్నూరులో ఆయన రూపం కనిపించకపోయేటప్పటికి ఇంకా తట్టుకోలేకపోయాను నిజంగా నేనైతేని. అలా ఏది ఎవరు అంటే ఇన్నరగానే ఉన్నారు, ఇన్నరగానే ఉన్నారని ఎవరు ఎంత చెప్పినా అంటే ఇన్నరగా లేరనే కాదు, అక్కడ బయట ఒక రూపం అలా కనిపిస్తా ఉండేది, ఆ కళ్ళు మనల్ని చూస్తా ఉండి, ఆ చేతులు మనల్ని ఆహ్వానిస్తా ఉండి, ఇవన్నీ అలవాటైపోయి నాకు అలా నెమ్మదిగా నెమ్మదిగా 2-3 ఏళ్ళు పట్టింది రాజీ పట్టడానికి. ఏ దాని నుంచి డైవర్ట్ అవ్వటం కోసం ఆ పుణ్యక్షేత్రాలు తిరిగేది, మనసును డైవర్ట్ చేసుకోవడం కోసం. ఆవిడ అంటున్నారు ఏముందమ్మా అసలు, అంటే ఏమీ లేదని కాదు, అక్కడ అక్కడ భగవాన్, నేను అరుణాచలం వచ్చాను మీ కూడా అని భగవాన్ ప్రజెన్స్ అనుభవించాను, కానీ ఇక్కడ కూడా అదే ప్రజెన్స్ ఇక్కడ దొరుకుతుంది. మీకు నాన్నగారు భక్తులందరికీ ఇదే దేవాలయం, ఇదే అన్ని ఇదే. ఏ మీకు ఛార్జింగ్ కావాలంటే ఇక్కడికి వచ్చి కూర్చోండి, మీరు పొందవలసింది పూర్తిగా సంపూర్ణ శాంతిని మీరు పొందుతారు అని ఆవిడ చెప్పేటప్పటికి ఆశ్చర్యపోయాను. అంటే ఇంకా మాట్లాడుకో లేదు కదా, డైరెక్ట్ గా సూట్ గా వర్క్ పోతాను అంటున్నారు ఆవిడ.
అంటే మనకున్న అలవాటు వాళ్ళకి లేకపోయినా వాళ్ళు అందుకుంటున్నారు
చూడు మరి, అసలు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది.
అందుకే అంటే అనుగ్రహం అంటే ఎప్పుడు ఎలా టచ్ చేస్తుందో మనం చెప్పలేము. అసలు ఆ సైలెన్స్ నిజంగా గనక సైలెన్స్, అసలు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఉన్న వాళ్ళం సైలెన్స్ లో ఉండగలం, అంటే మన హృదయంలో
ఉండి మనకి ఇచ్చారు నాన్నగారు,
ఇచ్చారు అని చెప్ప. మీరన్నట్టు ఛార్జింగ్ చేసుకోవడానికి వెళ్ళడం తప్ప, లేకపోతే అసలు ఇక్కడే ఇప్పుడే అంతటా ఎప్పుడు ఉన్నదాయనే అనే స్ఫురణ అసలు కలుగుతోంది.
కలుగుతుంది
అది అది కేవలం అంటే కేవలం అనుగ్రహం అండి
కేవలం అనుగ్రహం. మొన్న సత్యనారాయణ రావు గారు జిన్నూరులో అంటున్నారు ఇంకా అందరూ గురు పౌర్ణమి కలుసుకోవాలండి అన్నాను నేను. అంటే అంటున్నారు ఈ కరోనా అయ్యి గొడవలన్నీ పోయమ్మా అందరినీ ఇక్కడ సమకూర్చే పని ఆయనే చెయ్యాలమ్మా మన వివరం చేయడానికి ఆయన అంటున్నారు. ఆయన ఆయనే చేసుకోవాలమ్మా ఇది అంతా కూడా అని మనం అనుకుంటున్నాం అలా అని పుట్టినరోజుకి అది గురు పౌర్ణమి కలిస్తే బాగుండు భక్తులు హైదరాబాద్ భక్తులు వైజాగ్ భక్తులు అందరూ కూడా పాపం చాలా రోజులు అయిపోయింది కదా అంటున్నారు అందరూ అంటేని అంటున్నారు. ఆయన ఆయన రెడీ చేసుకోవాలమ్మా ఈ కరోనా గొడవలు పోయి ఆయన అనుగ్రహం వల్లే సాధ్యం అవుతుంది మన వల్ల సాధ్యం కాదు మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది మన సంకల్పం జరగదు కదా. లో ఆ ప్రెసెన్స్ లో అలా ఇంకా అసలు మామూలుగా కాదు షా ఇప్పుడు అందుకోవటం మనం మొదలు పెడితే సేవ చెంబు పట్టుకెళ్ళిన వాళ్ళు చెంబు బింది పట్టుకెళ్ళిన వాళ్ళు బింది వాళ్ళు తెచ్చుకుంటారు అన్నట్టు అలాగా షా అసలు నోటికి నోరు పాడు భగవాన్ రమణాశ్రమం ఎందుకు వెళ్ళి వాళ్ళం జిన్నూరు నాన్నగారి ఆశ్రమానికి కూడా అంతే అంతే శాంతి ఎందుకంటే అక్కడ అక్కడ ఉన్నది ఇక్కడ ఉంది కదా మరి
అంతే కదా అండి. అయినా అంటే అదే షిరిడి సాయిబాబా ఎలా అయితే నా బోన్స్ మాట్లాడతాయి నా బోన్స్ పనిచేస్తాయి ఇక్కడి నుంచి అని చెప్తారు కదా సమాధి నుంచి అంటే వాళ్ళ సమాధులు సామాన్యం కాదు కదా అంటే ఎందుకంటే వాళ్ళ ప్రెజెన్స్ అక్కడ 100% ఎప్పుడు ఎల్లకాలం ఉంటుంది
అంటే ఆ రూపం అక్కడ ఉంది కదా వర్షా
మరి భౌతికంగా మరి అవి మరి పవర్ హౌస్ కదా అంటే అవి
అవును
ఇంకా అంటే ఆయన ప్రెసెన్స్ అంటే మీరన్నట్టు ఇది వరకు మనల్ని మాటలు చెప్పి మనల్ని పక్కన కూర్చోబెట్టుకుని అది అదో ఒక చాప్టర్ అయితే ఇక్కడ మౌనంలో ఆయనతో మనం అంటే భౌతికంగా సమక్షంలో ఉండడం ఆంతరికంగా సమక్షంగా ఉండడం
అప్పుడు
అంటే అప్పుడు ఉన్నాము ఇప్పుడు ఇంకా గంభీరంగా ఉంటాం
ఇప్పుడు గంభీరంగా ఆయన ప్రెసెన్స్ అనుభవిస్తా ఉన్నాము ప్రతి క్షణం అనుభవిస్తున్నాం ఆయన ప్రెసెన్స్
బాడీలో ఉండగా ఆయన మన స్థాయికి దిగొచ్చారు ఇప్పుడు ఆయన స్థాయిలో ఆయన ఉన్నారు మనం కెమెరాలు అక్కడ కనెక్ట్ చేస్తున్నారు అంటే మనం చిన్న 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 పిల్లల నుంచి ఎదుగుతా అంటే అక్కడికి తీసుకెళ్ళాలి కదా ఇంకా మరి అంటే ఆ సైలెన్స్ లో మనల్ని స్థిరపరుస్తారంటి అంటే అసలు ఈ ఆనందమే చాలా ఎక్కువగా ఉంది మనకి అసలు ఈ షేరింగే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ఇంకా అసలు అగాధంలోకి వెళ్తే ఇంకా మీరన్నట్టు ఇంకా మనకి మాట్లాడడానికి ఏం మిగలదండి కాలక్షేపం చేసుకోవడం మాత్రమే మాటలకి ఏమి ఉండవు
అంతే అంతే. అరుణాచలంలో చెప్పారు కదా అరుణాచలంలో ఆ పైన రూమ్ లో చెప్పారు కదా మెడిటేషన్ రూమ్ లో నాన్నగారు 2016 వెళ్ళినప్పుడు బర్త్డేకి వెళ్ళారు కదా మంద రోజు గుర్తుందా నీకు? రెండు మూడింటికి కూర్చున్నాం అక్కడ మనం కూర్చుంటే నువ్వు లేవు నువ్వు నాన్నగారు ఉన్నావు లోపల పార్నర్స్ అయ్యి ఎవరెవరో చాలా మంది వచ్చారు నాన్నగారు బయటకు రావడం లేట్ అయింది 5 కానీ రాలేదు మెడిటేషన్ హాల్లో 5 అసలు ఇంకా రామకృష్ణ వాళ్ళు వైభవం ఎలా పోసేశారంటే ఇంకా ఏమన్నా చిన్న చిన్న బళ్ళు అనుకున్నారా చిన్న చిన్న పడవలు అనుకున్నారా పెద్ద వాళ్ళ ఎంత మందినైనా ఎక్కిం చేసుకుంటుంది రామకృష్ణుడు సబ్జెక్ట్ చెప్పేస్తే కింద నుంచి భోజనం అడగమన్నారు నాన్నగారు భోజనానికి అంటే లేట్ మాట్లాడారో చెప్పలేం ఏంటి భోజనం అంటారు ఒక గంట లేట్ అయితే ఏమైంది భోజనానికి ఇది ఫుడ్డే ఇది మనసుకి ఆహారం అంటే శరీరానికి పెట్టే ఆహారంలో శ్రద్ధ చూపిస్తున్నారు మనసుకు పెట్టే ఆహారంలో శ్రద్ధ చూపించట్లేదు రామకృష్ణుడు అంటే కృష్ణుడు లోకువైపోయాడు మనకి అంటే ఏదో మామూలు వ్యక్తుల్ని కేకేసినట్టుగా మామూలు మనుషుల్ని చూసినట్టుగా నాన్నగారిని కూడా చూడడం
ఆయన అంటే మన స్థాయికి దిగి మనలో ఒకరిగా వ్యవహరించారు ఆయన.
అది అది
అది కృష్ణుడు మాయ చేసినట్టు మనల్ని మాయలో ఉంచారంటే, ఎందుకంటే లేకపోతే మనం అంటే ఆ సన్నిహితం మనం ఉండలేం కదా. సాన్నిహిత్యం అంటే మనం అంటే మనకి ఈజీగా అవైలబుల్ గా ఉండడానికి మనకు స్థాయి దిగేసరికి మనం ఇంకా అక్కడే ఉండిపోయాం.
అంటే ఇక్కడ అనుగ్రహం సిద్ధంగా ఉంది, దాన్ని పొందటం మానేసి అక్కడ భోజనం అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇయ్య అంటున్నారు, ఈ గొడవలు ఏంటి? ఇక్కడే పొందండి, ఇక్కడే పొంద, ఎంత అందమైన మాటలు శాసలు. ఈ క్షణంలో పొందండి, ఇప్పుడే పొందండి, ఇక్కడే పొందండి, అలా అంటా ఉంటే మళ్ళీ అనేవారు కదా, కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి, చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. అంటే ఏంటో అసలు అర్థం కాదు సా. ఆ ఎదురుగుండా కూర్చుని ఓ ఎంజాయ్ చేసేస్తా ఆనందంలో అలా మునిగిపోయి
ఉండేవాళ్ళం.
అంటే మీరు అందుకోండి, ఈ క్షణంలోనే అందుకోండి, మీ సొంతం చేసుకోండి, ఇంకా అలా అనేసేవారు. అంటే మనలో బలహీనతలు వాసన క్షయం అవ్వలేని మూల మనం అందుకోలేకపోయేమేమో.
అంతే 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 అంతే. అయితే అయితే మీరన్నట్టు ఆయన ప్రెసెన్స్ ఉంది, అక్కడికి వెళ్లే వరకు మనల్ని విడిచిపెట్టరు కాబట్టి వీలైనంత మీరన్నట్టు డీపెన్ 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 డీపెన్
అంతే అంతే.
అండ్ ఇంకా వాళ్ళు వీళ్ళు లేరు, ఇతరులు గొడవ లేదు, ఇంక ఇక్కడ ఇక్కడ స్థిరపడాలండి మనందరం.
అంతే సరే అమ్మ.
అది జరుగుతుంది ఆంటీ, అది జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ ఆంటీ, అద్భుతంగా ఉంది. పాల్ బ్రంట్ ఉంది, పాల్ బ్రంట్ ఉంది అంటా ఉన్నారు. అంటే ఇంత వివరణ ఇచ్చారే, ఇంత డీప్ వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ.
ఉంటాను అమ్మా అయితే.
అలాగే అలాగే. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.